सीताराम सीताराम मधुरा मधुर नाम, सीताराम सीताराम मधुर मधुर नाम, सीताराम सीताराम। सीताराम 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 सीताराम। मधुर मधुर नाम सीताराम सीताराम। सीताराम 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 सीताराम। सीताराम 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 सीताराम। सीताराम 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 सीताराम। मधुर मधुर नाम सीताराम सीताराम। मधुर मधुर नाम सीताराम सीताराम। सीताराम 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 सीताराम। सीताराम 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 सीताराम। सीताराम 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 सीताराम। मधुर मधुर नाम सीताराम सीताराम। मधुर मधुर नाम सीताराम सीताराम। मधुर मधुर नाम सीताराम सीताराम। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय सीताराम। श्री राम जय राम जय सियाराम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। Jay Ram, Jay Ram, Jay Jay Ram. Shri 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 Ramachandra Bhagavan ki. Hare Krishna. Loka Bhiramam Ranarangadhiram. Lokabhiramam Ranarangadhiram. Rajivanetram Raghuvanshanatham. Rajivanetram Raghuvanshanatham. Karunyarupam Karunakaram tvam. Karunyarupam Karunakaram tvam. Shri Ramachandram Sharanam Prapade. Shri Ramachandram Sharanam Prapade. ఒకటి గమనించారండి, మనం ఎప్పుడు శ్రీరాముడిని పిలిచినప్పుడు శ్రీరామచంద్ర అంటాము, శ్రీరామ సూర్య అన్నము, అవునా? కానీ శ్రీరాముడు ఆవిర్భావించిన కులం ఏంటి? సూర్యవంశంలోనే. కానీ ఎందుకు ఆయనకి మనం శ్రీరామచంద్ర అంటాము? ఒక స్వామీజీ చాలా చమత్కారంగా చెప్పారు. ఆయన అన్నారు, ఎందుకంటే శ్రీరాముడు వారు మిట్ట మధ్యాహ్నం ఆవిర్భావించారు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఆవిర్భావిస్తే ఏమవుతుంది? ఎవరుంటారు? సూర్యుడు ఉంటారు. అయితే ఎప్పుడైతే శ్రీరాముడు ఆవిర్భావించారనమాట, అందరు దేవతలు వచ్చారనమాట శ్రీరాముడిని చూడడానికి. అంటే స్వామి వారిని చిన్న శిశువుగా చూడడం అవకాశం ఎంత కఠినంగా లభిస్తుంది. సో అందరు దేవతలు చూసినప్పుడు చాలా ఆనందిస్తున్నారు, కానీ చంద్రమ చూడలేకపోయారనమాట. సో చంద్రమ ఏడుస్తున్నాడు అనమాట. సో శ్రీరాముడు ఆలోచించారనమాట, అదేంటి, నేను ఆవిర్భావించినప్పుడు అందరు ఆనందంగా ఉండాలి, ఎవరు ఏడుస్తున్నారో పక్కన వెళ్ళి చూస్తే చంద్రమ ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు చూడండి స్వామి, సూర్యుడు నన్ను తోసేసాడు వెనక, అందరు చూశారు మిమ్మల్ని, నేనే మిమ్మల్ని చూడలేకపోయాను. సో అప్పుడు శ్రీరాముడు వాళ్ళు వాగ్దానం ఇచ్చారనమాట, సరే నువ్వు నన్ను ప్రథమగా చూడలేకపోయినప్పటికైనా ఎప్పుడు నా నామముతో పాటు నీ నామము కూడా అందరు జోడించే మాట్లాడతారు, అందుకోసం మనం శ్రీరామచంద్ర భగవానికి జై అంటామన్నమాట. కొందరు అంటారు ఎందుకు చంద్ర, శ్రీరామచంద్ర అంటామంటే భగవంతుడు చాలా తేజస్సుగా ఉంటారు కదా, చూడడానికి చాలా కాంతి వస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, సూర్యుడి నుంచి కూడా కాంతి వస్తుంది, కానీ ఆ కాంతి ఎలా ఉంటుంది అది మనకు అంత ఇష్టం ఉండదు, చాలా దీనిగా ఉంటుంది అనమాట. కానీ చంద్రమ కాంతి ఇచ్చినప్పుడు అది చాలా శీతలంగా ఉంటుంది, మనకు ఆనందాన్ని ఇస్తుంది. సో భగవంతుడు ఒక ముఖారవిందం తేజస్గా ఉన్నప్పటికైనా అది ఆనందాన్ని ఇస్తుంది. సూర్యుడు ఎక్కువసేపు మనం నిలబడలేము ఆ కాంతిని చూసి, కానీ రాముడు ఒక కాంతి, ముఖారవిందం నుంచి వచ్చిన కాంతి మాత్రము చాలా శీతలంగా భక్తుల్ని ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అయితే ఇంకా చాలా కారణాలు ఉన్నాయనుకోండి ఎందుకు అలా అంటారు, కానీ ఈ రోజు మన టాపిక్ అది కాదు. ఈరోజు మనము ఇందాకే సీతారామ కళ్యాణం ఇక్కడ చేసుకున్నాము. అయితే ఈరోజు మనం సీతారామ కళ్యాణం ఒక లీలా గురించి చర్చిద్దాము. అయితే సీతారామ కళ్యాణం గురించి చర్చించిన ముందు కొంచెం రివైండ్ చేసేసి అసలు ఎలా ఆయన జనకపురికి వెళ్ళారు అది చర్చిద్దాము. మన అందరికీ తెలుసు ఎలా మొట్టమొదటి ఫస్ట్ ఏమి జరుగుతుందంటే, శ్రీరాముడికి తీసుకోవడానికి విశ్వామిత్ర వస్తారనమాట. విశ్వామిత్ర ఎప్పుడైతే కొన్ని యాగాలు చేస్తున్నారో అక్కడ మారీచి మరియు సుబాహు అలాంటి కొంతమంది రాక్షసాలు వచ్చి ఆ యాగంలో ఇబ్బంది పెడుతున్నారనమాట. సో అప్పుడు విశ్వామిత్రముని ఇక్కడ దశరథ్ మహారాజ్ దగ్గరకు వస్తారు. సో దశరథ్ మహారాజ్ దగ్గరకు వచ్చి అలా యాగంలో ఇబ్బంది అవుతుంది, కనుక మీ కొడుకు రాముడిని పంపిస్తే ఆ రాక్షసాల్ని చంపితే నేను నా యాగాన్ని చక్కగా చేసుకుంటాను. సో అప్పుడు దశరథ్ మహారాజ్ అంటాడనమాట, మా అబ్బాయి వయసు చాలా చిన్నది, మొన్నే గురుకుల నుంచి వచ్చాడు, తనకి ఒక్క నిమిషం చూడకుండా నేను ఉండలేను, కావాలంటే నేను వస్తాను, తన్ని మాత్రం తీసుకువెళ్ళొద్దు. సో అప్పుడు విశ్వామిత్ర ముని చాలా కోపం అయిపోతారు, నేను అడిగింది శ్రీరాముడిని ఇస్తారా లేదా చెప్పండి, లేదంటే నేను రిక్త చేతంతో వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు. ఆ రోజుల్లోనే క్షత్రియాల ఇంట్లో నుంచి బ్రాహ్మణాలు ఎప్పుడు రిక్త చేత వెళ్ళరు, వాళ్ళు ఏం అడిగారో అది తప్పకుండా వాళ్ళు పూర్తి చేస్తారనమాట, అది వాళ్ళ ఒక ధర్మం అనమాట. అండ్ అప్పుడు శ్రీరాముడు ఆమెల వయసు చాలా తక్కువ, 15 సంవత్సరాలు మాత్రమే, 15 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో ఇతను ఒప్పుకోవట్లేదు. దశరథ్ మహారాజ్ అంటారు, నన్ను తీసుకువెళ్ళండి, మీకు కావాల్సింది ఏంటి, మీ యాగం చక్కగా జరగాలి, నేను చూసుకుంటాను కదా. ఆయన అంటారు, లేదు రాముడినే పంపించాలన్నమాట. మొత్తం మీద వశిష్ఠముని దూరుతారు లోపల. వశిష్ఠముని అయోధ్యకి కులుగురు అనమాట, దశరథ్ మహారాజ్కి కులుగురు అనమాట. సో ఆయన లోపల దూరుతారు. ఆయన దశరథ్ మహారాజ్ని ఒప్పిస్తారనమాట, వద్దు విశ్వామిత్రకి ముందే కోపం ఎక్కువ, పంపించే శ్రీరాముడిని, ఏమి అవ్వద్దు అని నువ్వు ఎందుకు అంత భయపడుతున్నారు. సో వశిష్ఠముని ఒక చక్కని కథ చెప్తారనమాట విశ్వామిత్ర గురించి దశరథ్ మహారాజ్కి. ఆయన అంటారు, విశ్వామిత్ర పూర్వంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు అనమాట, విశ్వామిత్రకి చాలా కోపం ఎక్కువ అనమాట. సో ఇప్పుడు ఈ క్షత్రియుల సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక్క రాజ్యం నుంచి ఇంకొక రాజ్యంకి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధం నుంచి తిరిగి వచ్చినప్పటికైనా కొన్ని వనాల నుంచి వాళ్ళు ప్రవేశించి పాస్ అయి వెళ్తూ ఉంటారనమాట. సో ఆ వనాల నుంచి పాస్ అయిన వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ వనాల్లో కొంతమంది ఋషుల తాలూకా మునిల తాలూకా ఆశ్రమాలు ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని నమస్కారం పెట్టి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని, వాళ్ళు ఏమైనా మహాప్రసాదం ఇస్తే అది తీసుకుని వెళ్ళిపోతారనమాట. సో ఒకనప్పుడు వశిష్ఠముని ఒక ఆశ్రమంలో విశ్వామిత్ర వచ్చారు. ఆ రోజు విశ్వామిత్ర ఏదో యుద్ధ గెలిచి వచ్చి ఉన్నాడు అనమాట. తనతో పాటు తన 100 మంది కొడుకులు కూడా ఉన్నారు, మొత్తం పెద్ద సేన ఉందన్నమాట. సో లోపలికి అందరు దూరలేరు కదా, చిన్న ఆశ్రమం. సో వాళ్ళందరినీ బయట ఉండండి, నేను ఇప్పుడే వస్తానని విశ్వామిత్ర లోపలికి వెళ్తారు. వశిష్ఠమునికి నమస్కారం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇగో బయలుదేరుతున్నాడు. అప్పుడు వశిష్ఠముని అంటారనమాట, అలా ఎలా వెళ్ళిపోతావు, ఉండు, నీకు ప్రసాదం పెడతాను. లేదు స్వామి, నేను నాకు ఒక్కరికి పెడితే ఎలా అవుతుంది, అక్కడ చాలా మంది ఉన్నారు, అయితే వాళ్ళందరినీ తీసుకోరా అంటారు. ఇప్పుడు ఈ విశ్వామిత్రముని నవ్వుతారనమాట. విశ్వామిత్ర అప్పుడు రాజా అనమాట. సో తను నవ్వుతాడనమాట, మీ గుడుసులో అసలు నాకే ప్లేస్ లేదు, ఇంతమందిని మీరు భోజనం ఎలా పెడతారు అని. సో వశిష్ఠముని అంటారు, నువ్వు మీ సేనుకులు మీ కొడుకులు అందరు స్నానం చేసి రండి, నేను ఏర్పాటు చేస్తాను. సో వీళ్ళందరూ వెళ్తారు, స్నానాలు చేసి వస్తారు. వచ్చి చూసినప్పటికైనా విందు భోజనం అనమాట, అండ్ ప్లేసే ప్లేస్ అనమాట. ఇతను ఆశ్చర్యపోతారు, ఇందాక చూసినప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు అన్ని ఏర్పాట్లు ఎక్కడి నుంచి అయ్యిందని. అప్పుడు వశిష్ఠముని అంటారు, నా దగ్గర కామధేను ఆవు ఉంది, ఈ కామధేను ఆవులో చాలా శక్తి ఉంది, అదే అన్ని ఇస్తుంది అనమాట. సో అప్పుడు విశ్వామిత్రుడికి చిన్న లోభం అనమాట, నేను రాజా కదా, అంత మంచి వస్తువులు నా దగ్గరే ఉండాలి. సో అప్పుడు తను అంటాడు అనమాట, ఇది నేను తీసుకుని వెళ్ళిపోవచ్చా. సో వశిష్ఠముని వద్దంటారు, లేదు ఇక్కడ మా కోసం, మా ఆశ్రమం కోసం. విశ్వామిత్ర ఒప్పుకోడు, జబర్దస్తిగా ఆవుని లాగి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. కానీ ఆ ఆవు చాలా శక్తివంతమైన ఆవు, మామూలు ఆవు కాదు కదా. వెంటనే ఆ ఆవు వశిష్ఠముని మీద అరుస్తుంది అనమాట, నువ్వు ఎందుకు నన్ను కాపాడట్లేదు, నిన్న ఆశ్రమకి చెందిన ఆవు కదా. వశిష్ఠముని అంటారు, నేనేం చేయగలుగుతాను, బ్రాహ్మణాలు సాధారణంగా ఎవరితో గొడవ పెట్టరు అనమాట, క్షమిస్తారు. సో అప్పుడు ఈ కామధేను ఆవు ఏం చేస్తుందంటే, ఆవు పొట్ట నుంచి చాలా మంది సైనికులు బయటికి వస్తారు అనమాట. వీళ్ళందరూ వచ్చి విశ్వామిత్రతో ఫైట్ చేసుకుంటారు. అప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్ర ఓడిపోయి వెళ్ళిపోతాడు, తన ఈగోకి చిన్న హర్ట్ అనమాట, నేను ఇంత గొప్ప రాజైనప్పటికైనా, నా దగ్గర ఇంత ఆస్తి ఉన్నప్పటికైనా, ఒక్క సాధారణ ఋషి జంగల్లో ఉన్నవాడే నన్ను ఓడించేశాడు, అయితే దాని అర్థం ఏంటంటే తపస్య చేయడంలో చాలా బలం ఉంటుంది, నేను కూడా తపస్య చేస్తాను, రాజ్యం ఇంకెందుకు అని. అప్పుడు ఆ రోజు తను ఇంకా రాజ్యం అంతా మానేసి, ఆ భోగ భాగ్యాలు ఐశ్వర్యాలు అన్ని మానేసి తను ఒక అడవికి వెళ్ళి తపస్య చేసుకుంటారు. సో కొన్ని సంవత్సరాల పాటు తపస్య చేయడం వల్ల తను కూడా బ్రహ్మర్షిగా గుర్తింపు వస్తుంది అనమాట తనకి, అందరు తన్ని బాగా మెచ్చుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా తన మనసులో ఆ కామధేను వృత్తాంతం మర్చిపోలేదు, తనకి వశిష్ఠముని అంటే ఇష్టం లేదనమాట, చిన్న అసూయ తన పట్ల అనమాట. సో ఒక్కసారి ఏమైందంటే, రఘుకులంలోనే శ్రీరాముడు, ఒక కులంలోనే శ్రీరాముడు తాలూకు పూర్వజంలోనే ఒక మహారాజు ఉన్నారు, ఆయన పేరు త్రిశంకు మహారాజు అని. ఆ మహారాజుకి ఒక చిన్న కోరిక పుట్టండి. ఆయన కోరిక ఏంటంటే, తన స్వశరీరంతోనే స్వర్గానికి వెళ్ళిపోవాలని. కానీ సాధారణంగా ఎవరు ఎంత పుణ్యం చేసినప్పటికైనా ఆ మనకున్న శరీరంతో మన స్వర్గలోకానికి వెళ్ళలేమన్నమాట. ఈ శరీరాన్ని త్యాగం చేసినప్పటికీ మన ఆత్మకి ఇంకొక శరీరం ఇవ్వడం జరుగుతుంది, ఆ శరీరంతో మనము స్వర్గానికి వెళ్ళొచ్చు. కానీ ఇతను ఒప్పుకోలేదు, నాకు ఈ శరీరంతోనే వెళ్ళాలని ఉందని అతను అంటాడనమాట. ఈ వశిష్ఠముని, వాళ్ళు కులుగురు కదా, వశిష్ఠముని దగ్గరికి వెళ్తాడు. వశిష్ఠముని అంటాడు, నువ్వు నచ్చ చెప్తారు బాబు, అలా అవ్వదు, నువ్వు స్వర్గానికి తప్పకుండా వెళ్తావు కానీ ఈ శరీరంలో కాదు, ఈ శరీరాన్ని వదలాలి. శంకుకి తన శరీరం మీద చాలా మోహం, వెళ్తే ఈ శరీరంతోనే వెళ్తాను ఏదైనా చెయ్యండి అని. ఎందుకు ఇలాంటి పట్టుకుంటున్నావు, చెయ్యలేను అనేస్తారు. ఇతను చాలా బుద్ధిమంతుడు, వెంటనే విశ్వామిత్ర దగ్గరికి వెళ్తాడు, తన్ని అడుగుతాడు, నన్ను అలా స్వర్గంకి పంపిస్తాయ్యా ఈ శరీరంతోనే. విశ్వామిత్ర కూడా అంటారనమాట, అది అవ్వదు బాబు, ఈ శరీరంతో ఎవ్వరు వెళ్ళలేరు, తప్పకుండా శరీరాన్ని వదిలేయాలి. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, చిన్న బుద్ధి యూజ్ చేసి విశ్వామిత్రతో అంటారనమాట, అవును నిజమే, ఇందాక వశిష్ఠ కూడా అన్నాడనమాట, విశ్వామిత్ర కూడా చెయ్యలేడు, తను కావాలంటే కూడా చెయ్యలేడు అని చెప్పాడనమాట. సో వెంటనే విశ్వామిత్ర అనుకుంటాడనమాట, ఆహా నా గురించి ఎలా చెప్పాడా, నేను చెయ్యలేను అని చెప్పాడా, అయితే నేను చేయగలుగుతాను, ఎందుకు చేయలేను, నేను తప్పకుండా చేయగలుగుతాను, ఇతని పని అయిపోయింది. సో అప్పుడు విశ్వామిత్ర ముని చెప్తారు, యాగం ఆర్గనైజ్ చేయి. అప్పుడు అక్కడ మొత్తం పెద్ద యాగం ఆర్గనైజ్ చేసినప్పటికి, ఆ యాగంలో ఎప్పుడైతే మనం పూర్ణాహుతి చేస్తామో దానికి ఒక పెద్ద గరిటె లాగా ఉంటుంది, నెయ్యి వేసిన గరిటె, దాని మీద ఈ త్రిశంకు రాజాన్ని కూర్చోపెట్టేసి అతను పైన తోసిస్తాడు అనమాట, తన తపబలంతో. సో తన అదే శరీరంతోనే స్వర్గానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ శరీరంతో స్వర్గానికి వెళ్ళి వచ్చేస్తాడో, అప్పుడు అక్కడ ఇంద్రుడు చూస్తాడనమాట, ఇతనేంటి ఈ శరీరంతో వచ్చేస్తాడు, అసలు ఈ మలముద్రాల శరీరంతో ఇక్కడ పైకి రాకూడదు, దివ్యమైన శరీరం ఉండాలి అక్కడ. సో తను వెంటనే ఏం చేస్తాడు, తన కాళ్ళతోని త్రిశంకుని కిందకి తోసేస్తాడు అనమాట. ఎప్పుడైతే తను కిందకు వచ్చి పడతాడో, విశ్వామిత్రుడికి మరీ కోపం అనమాట, ఇదేంటి నన్ను అంత అవమానిస్తాడో ఇంద్రుడా, నేను మళ్ళీ పంపిస్తాను అనమాట. తను మళ్ళీ ఏం చేస్తాడు, దాని మీద కూర్చోబెట్టి మళ్ళీ పైన తోసిస్తాడనమాట. ఇంద్రుడు అంటాడు, మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ తోసిస్తాడనమాట. ఇలా పైన కింద చేసినప్పుడు దీనికి చాలా దెబ్బలు, ఇటు అటు దెబ్బలు తగిలి, ఇంకా నాకు స్వర్గం వద్దు, ఏమొద్దు అయ్యా, నన్ను వదిలేయండి, మీ ఇద్దరు గొడవలు, నేను మధ్యలో అనవసరంగా చిక్కిపోయాను అంటే విశ్వామిత్ర అంటారు, అలా ఎలా అవుతుంది, నేను ఇంకా వదలను, తప్పకుండా నీకు స్వర్గం పంపించాలి. ఇంద్రుడు అక్కడ నుంచి తోస్తున్నాడు, మొత్తం మీద తనకి ఇంకా ఏడుపు, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది అసలు, మొత్తం మీద ఇప్పుడు ఇంకా విశ్వామిత్రుడికి అర్థమైపోయింది ఇంకా ఈ పని ఇక్కడ జరిగేది కాదని. అప్పుడు విశ్వామిత్ర ఏం చేస్తాడంటే, స్వర్గానికి భూమి మధ్యలోనే ఇంకొక లోకాన్ని తయారు చేస్తారు, స్వర్గలోకానికి కొత్తగా సృష్టిస్తాడు అనమాట. ఆ స్వర్గానికి త్రిశంకు స్వర్గాన్ని పేరిస్తారనమాట. సో ఇప్పటికి కూడా పై లోకాల్లోనే త్రిశంకు స్వర్గని ఒక లోకమే ఉందనమాట. సో ఈ వృత్తాంతం చెప్తూ వశిష్ఠ ముని దశరథ్ మహారాజ్తో అంటాడు, ముందే తనకి కోపము ఎక్కువ విశ్వామిత్రుడికి, మరి ఇంకెందుకు పంపించే రాముడికి అని అంటారనమాట. సో మొత్తం మీద శ్రీరాముడికి పంపిస్తే మన అందరికీ తెలుసు, రాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణ్ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయినప్పటికి ఆ అహల్యాన్ని ఉద్ధరిస్తారు, తాడకాన్ని చంపుతారు, అలా గంగానదిలో స్నానం చేస్తారు. గంగానది అసలు ఎలా ఈ భూలోకంలో వచ్చింది ఆ కథ అంతా వింటారు. అండ్ విశ్వామిత్ర ముని బల, అతి బల, అలాంటి ఎన్నెన్నో సిద్ధిలు గురించి రాముడికి చెప్తూ, ఆయనకి మంచి విద్యతో కూడిన, బలంతో కూడిన, శక్తితో కూడిన బాణాన్ని ప్రసాదిస్తూ చాలా ఆనందంగా ఉంది. మొత్తం మీద ఎక్కడైతే ఆ యజ్ఞ స్థలం అక్కడ వాళ్ళు చేరిపోతారు. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, యజ్ఞ స్థలంలో ఈ రాక్షసాలు మారీచి మరియు సుబాహు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఆ యాగం అయిపోతూ ఉంటే ఆ యాగంలోని ఆ కుండ లోపల రక్తము, మాసము, బోన్స్ అలా ఏదోటి మలమూత్రాలు పడేస్తూ యాగాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే శ్రీరాముడు అక్కడికి వచ్చేస్తారో, ఆయన బాణంతో పెద్ద చక్రం లాగా క్రియేట్ చేసిస్తారు ఆ హోమాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. అండ్ మొత్తం మీద ఆయన ఏం చేస్తారు, ఒక్క బాణంతోనే సుబాహుని చంపేస్తారనమాట. అండ్ ఇంకొక బాణం వేసినప్పటికి మారీచికి చంపరనమాట. ఆ బాణంతోని మారిచి 800 కిలోమీటర్ దూరంలోని ఒక ఐలాండ్ లో పడిపోతాడు అనమాట. సో ఎక్కడైతే తన ఆ ద్వీపం ఎక్కడైతే తను పడిపోయాడో ఆ ద్వీపానికి ఇప్పుడు మారిషస్ అని పేరు వచ్చింది. అసలు ముందుగానే మారిచి అక్కడ ఉండేవాడు. సో మారిచికి చెందిన ద్వీపానికి మెల్లమెల్లగా ఇప్పుడు మనం మారిషస్ అని పేరిచ్చాము. అసలు పూర్వంలో ఈ మొత్తం లోకము యుధిష్ఠిర్ మహారాజు పరిపాలించేవారు, అంతా దగ్గర దగ్గర ఉండేది అనమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది మెల్లమెల్లగా ఆ ప్లేట్స్ అన్ని దూరం వెళ్ళడము అండ్ అంతా ఇప్పుడు మనం వేరే వేరేగా కాంటినెంట్స్ చూస్తున్నాము. సో చరిత్రంలో ఉంది ఎలా ఇప్పుడు ఏదైతే మనం ఆస్ట్రేలియా అంటున్నామో, అసలు పూర్వంలో దానికి అస్త్రాలయ అని పేరు ఉండేది అనమాట. అక్కడ పాండవాలు వాళ్ళ అస్త్రాలు పెట్టేవారు అనమాట. ఏదైతే ఇప్పుడు మనం ఆఫ్రికా అంటామో, అసలు పూర్వంలో దాని పేరు కుషానగర్ అనమాట. సో ఎప్పుడైతే శ్రీరాముడు వారు లవ్ కుష్ ఇద్దరు అబ్బాయిలకి మొత్తం ప్రపంచాన్ని డివైడ్ చేసినప్పటికి ఆఫ్రికా కుష్ ఒక దీంట్లో వచ్చిందనమాట, భాగంలో వస్తే దానికి కుషానగర్ అంటారనమాట. ఇప్పటికి కూడా మనం ఫిజీ ఐలాండ్స్ కి వెళ్తే ఆ కాళియ పాము గురించి మనం కృష్ణలీలలో వింటూ ఉంటాము. సో ఆ కాళియ పాముని కృష్ణుడు చంపలేదు కదా, ఆ కాళియ పాముని బృందావన్ నుంచి బహిష్కరించారు. సో ఆ కాళియ పాము బృందావన్ నుంచి ఫీజీ ఐలాండ్స్ కి వెళ్ళి సెటిల్ అయ్యాడు అనమాట. సో ఇప్పటికి కూడా ఫీజీ తాలూకా హిస్టరీలో మనం చదివితే వాళ్ళు అంటారు పూర్వంలో ఒక పెద్ద పాము ఎక్కడో నుంచి వచ్చాడు, సో అందు గురించి వాళ్ళ ఒక కల్చర్ లో పాముని పూజిస్తారనమాట. అలానే ఇప్పుడు మనం చూస్తాము రష్యా అంటాము, అసలు గా పూర్వంలో అది రుషియా, ఎక్కడైతే ఋషులు తపస్య చేసేవారు. ఎందుకంటే అక్కడ సోవియత్ అంటే శ్వేత, ఎక్కడైతే అంత స్నోగా ఉంది, సాధారణ మనుషులు అక్కడ వచ్చి డిస్టర్బ్ చెయ్యరు, అందుకోసం ఋషులు ఆ రోజుల్లో అక్కడ చక్కగా తపస్య చేసేవారు అనమాట. ఏదైతే ఇప్పుడు మనం రోమానియా అంటాము, అసలు రొమానియా కాదు అది రమణీయ అంటే సంస్కృత్ లో ఏదైతే అందమైన ప్రదేశం దానికి రమణీయ స్థలం అంటారనమాట. సో ఈ పూర్వంలో ఇదన్నీ యుధిష్ఠిర మహారాజు పరిపాలించేవారు. ఇప్పుడు మెల్లమెల్లగా పేర్లు అన్ని మనం పాడు చేసేసి దాని ప్రొనౌన్సియేషన్స్ పాడు చేసేసుకున్నాం అనమాట. సో మొత్తం మీద మారిచి అక్కడికి వెళ్ళి పడిపోతాడు అనమాట. యాగం చాలా చక్కగా పూర్తి అయిపోతుంది, అందరు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రాముడిని తీసుకొని మళ్ళీ అయోధ్య దింపేయాలి. అప్పటికి ఏమవుతుందంటే జనక్ మహారాజ్, జనక్పూర్కి ఎవరైతే రాజా, తను ఒక మెసేజ్ పంపిస్తాడు అనమాట. ఆయన రాజ్యంలో ఒక ధనుష యాగం అవుతుంది అనమాట. ఆ ధనుష యాగం 12 రోజుల నుంచి అవుతుంది అనమాట. సో విశ్వామిత్ర మునికి ఆయన ఒక రిక్వెస్ట్ అనమాట, అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, మీరు కూడా రావచ్చు కదా అని. సో విశ్వామిత్ర ముని ఒప్పుకుంటారు. సో విశ్వామిత్ర ముని, రాముడికి ఒక అలవాటు ఉండేది, ప్రతిరోజు రాత్రి విశ్వామిత్ర ముని తాలు ఒక పాదసేవ చేసిన తర్వాతే పడుకుంటారు. సో ఏ రోజైతే అలా పాదసేవ చేస్తున్నారు ఆ రోజు, అప్పుడు శ్రీరాముడికి విశ్వామిత్ర ముని అడుగుతారనమాట, నువ్వు కూడా నాతో పాటు వస్తావా, నేను జనక్పూరికి వెళ్తున్నాను అని. సో అప్పుడు రాముడు వయసు చిన్నది కదా, 15 సంవత్సరాల అబ్బాయిని అట్రాక్ట్ చేయాలంటే ఏదో ఒకటి మంచిగా చెప్పాలి కదా. అప్పుడు ఆయన అంటారు, నీకు తెలుసా అక్కడ జనక్పూర్ లో ఒక పెద్ద బాణం ధనుష్ ఉంది, ఆ ధనుష్ ఎంత బరువు ఉంటుందంటే ఆ ధనుష్ ని మోసుకోవాలంటే 500 మంది జనాలు పడతారు అని. అప్పుడు శ్రీరాముడు చిన్నోడు కదా, చాలా ఎక్సైట్ అయిపోతారు, అవునా గురు గారు తప్పకుండా నేను వస్తాను చూస్తాను అని. అయితే సరే మీ ఇద్దరిని తీసుకువెళ్తాను అంటారు. సో మొత్తం మీద ఇద్దరు తయారైపోతారు, వాళ్ళు నడుస్తూ జనక్పూరికి చేరుతారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఏముండేదంటే రాజ్యం బౌండరీ దగ్గర ఎక్కడైతే ఆ ప్రహర దగ్గరికి మీరు వస్తారో అప్పటికే అక్కడ ఋషులు మునీలు ఎక్కడైతే అక్కడ నుంచి వెళ్ళిపోయి వచ్చే ట్రాన్సిట్ సిచ్యువేషన్ లో అక్కడ చక్కని కుటీరులు కట్టి ఉంటాయి అనమాట, గుడిసెలు అనమాట. సో ఆ గుడిసెలు కూడా చాలా అందమైన ప్లేసింగ్ లో ఉందనమాట, మామిడికాయ చెట్లు మధ్యలో ఆ గుడుసు. సో అందు గురించి దానికి హిందీలో ఆమ్ర కుటీర్ అంటారనమాట. ఆమ్ అంటే మ్యాంగోస్. సో ఆమ్ర కుటీర్ లో విశ్వామిత్ర ముని వచ్చి ఉంటారు, శ్రీరాముడు లక్ష్మణు అందరితో సహా అక్కడ ఉంటారు. సో వెంటనే ఎవరైతే ఆ రాజ్యాలు ఒక బౌండరీస్ చూస్తూ ఉంటారో ఆ సైనికులు పరిగెత్తి వెళ్తారు జనక్ మహారాజ్ కి చెప్పడానికి ఇలా విశ్వామిత్ర ముని వచ్చి ఉన్నారు అని. సో అప్పుడు జనక్ మహారాజ్ పరిగెత్తి వస్తారు వీళ్ళని వెల్కమ్ చెప్పడానికి. ఆ లోపల శ్రీరాముడు లక్ష్మణ్ అంటారు, గురుగారు మీరేమనుకోకపోతే మేము కొంచెం చూసి వస్తాము, కొత్త నగరం కదా అసలు ఎలా ఉంటుంది ఏంటి, చిన్నపిల్లలు కదా ఏదో కొత్తగా చూడాలని ఉందన్నమాట. వాల్మీకి రామాయణంలో అంటారు జనక్పూరి ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్. ఎందుకు స్పెషల్ అంటే ప్రతి ప్లేస్ లో కొంతమంది దుర్జనులు ఉంటారు, కొంతమంది సజ్జనులు ఉంటారు, కానీ జనక్పూరిలో మాత్రం కేవలం సజ్జనులు, అసలు ఎవ్వరు చెడు వాళ్ళు ఉండేవారు కాదనమాట. ఇప్పుడు మనం అయోధ్యలో చూస్తే అందరు సజ్జనులుగా ఉండేవారు, మంచి వాళ్ళే. కానీ కూడా ఆ ఒక ప్రదేశంలో కూడా ఒక సాకల్ వాళ్ళు ఉండేవాడు కదా, ఎవరైతే సీతామాత మీద సందేహం చేశాడు. సో ఇంతమంది సజ్జనులు ఉన్నప్పటికైనా ఒక దుర్జనుడు మాత్రం ఉన్నాడు. అలానే మనం లంకాలో చూస్తే అందరు దుర్జనులే, కానీ అంతమంది దుర్జనులు కూడా ఒకంత మంచివాడు ఉండేవాడు, ఎవరది, విభీషణుడు, ఒక సజ్జనుడు. సో ఆ కాంబినేషన్ మాత్రం ప్రతి ప్రదేశంలో ఉంటుంది. కానీ జనక్పూరిలో మాత్రం అసలు ఎవరు దుర్జనులు కాదనమాట, అందరూ మంచి వాళ్ళు అనమాట. అఫ్ కోర్స్ అంతమంది మంచి వాళ్ళు ఉంటే కదా అక్కడ సీతామాత స్వయము ఆవిర్భావిస్తారనమాట. సో శ్రీరాముడు లక్ష్మణ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట, మేము వెళ్తాము అన్ని చూడాలి అంటే గురుగారు పర్మిషన్ ఇస్తారనమాట. సో వీళ్ళిద్దరు ఇప్పుడు మొదలు పెడతారు చూడడము, కొత్త ప్రదేశం కదా ఎలా ఉన్నాయి, వీళ్ళు మార్కెట్ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏం అమ్ముతున్నారు అన్ని చూస్తున్నారు. కాకపోతే శ్రీరాముడు చాలా అందంగా ఉన్నారు కదా, ఆయన మార్కెట్ ప్లేస్ నుంచి అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే అందరూ చాలా ఇదైపోతున్నారనమాట, అసలు ఎవరు ఆ రాకుమారులు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మన ప్రదేశంలో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఎంత అందంగా ఉన్నారు అని అందరు అలా గాబపడిపోతారనమాట. ఒక్కరిని ఒక్కరు తోసేసి నువ్వు వెనుక వెళ్ళు నేను చూస్తాను అందరనమాట. అండ్ అందరూ వాళ్ళు ఒక బుద్ధితోని శ్రీరాముడికి పోల్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరొకరు అంటున్నారు, అయ్యో శ్రీరామ్ ఇతను నడుస్తే అసలు ఏనుగు నడినట్లు లేదా అని అంటాడు అనమాట. ఎవరెవరు అంటారు, లేదు లేదు ఏనుగు కాదు సింహం నడిచినట్లు లేదా అని వాళ్ళు అలా ఒక్కరొక్కరు ఎవరొకరు అంటారు, ఆ కళ్ళు ఎంత అందంగా ఉంది ఏదో కమల పూలాగా ఉంది కాదా అని అలా మాట్లాడుతున్నారు. ఎవరొకరు అంటారు, లేదు లేదు చంద్రమా లాగా లేదా ఆయన ఒక ముఖము అని. సో అసలు ఎంత ఆనందంగా ఉంది అందరికి అనమాట. గర్గ సంహితలో అంటారు ఆ రోజు అయోధ్యలో మిథిలాలో జనకపురిలో ఎప్పుడైతే అయోధ్యలో కూడా శ్రీరాముడిలా నడిచేవారు, అయోధ్యలో ఉన్న స్త్రీలందరూ రాముడి పైన ఆకర్షణ చెందేవారు అనమాట. సిమిలర్ గాని ఎప్పుడైతే శ్రీరాముడు తన తల్లి కౌశల్య తాలూకా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా స్త్రీలందరూ రాముడిని చూసి ఆకర్షణ చెందేవారు అనమాట. అలానే ఎప్పుడైతే ఆయన జనకపురికి వస్తారు ఇక్కడ కూడా స్త్రీలందరూ ఒక్కొక్కరు వాత్సల్య భావంలోని ఒకరొకరు మాధుర్య భావంలోనే అందరు శ్రీరాముడిని చూసి ఆకర్షణ చెందేసి వాళ్ళందరి మనసును కోరుకున్నారనమాట. ఆహా తిని మన భర్తగా ఉంటే ఎంత బాగుండేది, ఎవరొకరు ఆహా తిని కొడుకుగా పుడితే ఎంత బాగుండేది. సో శ్రీ భగవంతుడు అంతర్యామి, మనం ఏం మనసులు కోరుకుంటున్నాం ఆయనకి తప్పకుండా తెలుసు. సో ఎప్పుడైతే ఇంతమంది ఇలా కోరుకుంటున్నారు అప్పుడు శ్రీరాముడు ఏం చేశారు, ద్వాపర యుగంలో ఎప్పుడైతే ఆయన కృష్ణ అవతారంలో వచ్చారు వీళ్ళందరూ గోపికలుగా వచ్చారనమాట. అండ్ వీళ్ళందరి గోపికలు కృష్ణుడితో రాసలీలలో పార్టిసిపేట్ చేసుకున్నారనమాట. సో మనం అనుకుంటాం కానీ కృష్ణలీలలో జరిగిన ప్రతి దాని వెనక ఒక కారణం ఉంది, ఇది గర్గ సంహితలో చెప్పబడింది. సో ఎవరైతే ఈ కౌశల్ రాజుకి చేరిన స్త్రీలు, అయోధ్య రాజుకి చేరిన స్త్రీలు, ఈ జనకపుర రాజుకి చేరిన స్త్రీలందరూ గోపికలుగా పుట్టారనమాట. సో వీళ్ళందరూ చూసినప్పటికీ వాళ్ళకి చిన్న డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఎందుకంటే కళ్ళు శ్రీరాముడు తాలూకా ప్రతి అంగాన్ని చూస్తూ అలా ఉండిపోతుంది అనమాట. ఏ కళ్ళు అయితే శ్రీరాముడు తాలూకా ముక్కుని చూస్తుంది అది అక్కడే ఆగిపోతుంది అనమాట, కింద పైన వెళ్ళలేకపోతుంది. అప్పుడు బుద్ధి కళ్ళుతో చెప్తుంది అనమాట, ముక్కు చూసేసావు కదా ఇప్పుడు చేతులు చూద్దామంటే కళ్ళు అంటుంది సరిపోలేదు ఇంకొంతసేపు ముక్కునే చూస్తాను అనమాట. ఎవరైతే చేతులు చూస్తారో వాళ్ళు చేతులే చూస్తున్నారు, ఇంకా వాళ్ళు ఎక్కడ చూడలేకపోతున్నారు అనమాట. ఎంత ప్రయత్నించినా కూడా కళ్ళు కొట్టట్లేదు అనమాట, అలా ఉండిపోతున్నారు అనమాట వాళ్ళు. సో అందుగురించి వాల్మీకి రామాయణంలో అంటారు భగవంతుడు ఎంత అందంగా ఉంటారంటే వాల్మీకి అసలు ఆయన రాసినప్పటికీ భగవంతుడి తాలూకా సౌందర్యాన్ని దేంతో పోల్చుకోలేక ఆయన రాశారు శ్రీరాముడు ఎంత అందంగా ఉంటారంటే అచ్చ శ్రీరాముడుగానే ఉంటారనమాట. ఎందుకంటే దేంతో కంపేర్ చేయాలి తెలియట్లేదు అనమాట, ఆయనలాగా ఏది లేదు. నేను చాలాసారి చెప్తూ ఉంటాను ఎలా కృష్ణలీలలో ఎప్పుడైతే నరకాసుని వధించేస్తారు, బాణాసురుతో యుద్ధం చేస్తారు, బాణాసుర 16,100 రాకుమారుల్ని కారాగర్లు పెట్టి ఉన్నారు, ఆ రాకుమారులందరినీ ఎప్పుడైతే కృష్ణుడు ఆ కారాగారు నుంచి విముక్తులు చేస్తారు వాళ్ళందరూ వచ్చి కృష్ణుడు తాలూకా కాళ్ళ మీద పడి ఏడుస్తారనమాట, మమ్మల్ని క్షమించండి స్వామి అని. కృష్ణుడు అంటారు మీరేం తప్పు చేశారు నానెందుకు క్షమాపణ అడుగుతున్నారంటే అప్పుడు వాళ్ళు అన్నారనమాట, అసలు మేము మిమ్మల్ని చూసే ముందు మీ గురించి ఎంతెంతో ఆలోచించేసామన్నమాట, మీరు కమల పువ్వులాగా ఉంటారు, మీరు చంద్రమాగా ఉంటారు, కానీ ఎప్పుడైతే నిజానికి ఇప్పుడు మేము మీకు చూస్తున్నాము మాకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉందనమాట, అంత తప్పుగా ఎలా మాట్లాడేసాము, ఆ కమల పువ్వు ఎక్కడ మీరెక్కడ, ఆ చంద్రమా ఎక్కడ మీరెక్కడ, చాలా తప్పు చేసాము మాకు క్షమించండి అని అన్నారనమాట. అంత అందంగా ఉంటారనమాట శ్రీరాముడు. సో కొంతమంది మాట్లాడుతున్నారనమాట స్త్రీలు, అసలు తిని మాత్రం మన సీతతో పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది కదా, వాళ్ళు ఒక ఇది చాలా బాగుంది జోడీ చాలా బాగుంటుంది అని అందరు ఒకరినొకరు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు యంగ్ గర్ల్స్ ఇలా మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు కదా, ఏ ఎక్కడ చూస్తున్నారు ఏంటి ఎవరిని చూస్తున్నారు ఏంటి ఆ మాటలు అని అరుస్తుంది అనమాట లోపల నుంచి. ఆ ఏం లేదు ఏం లేదంటే లేదు లేదు మేము చూస్తామని వాళ్ళు ముందుకు వస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళు చూస్తూ ఉండిపోతారనమాట వెనక నుంచి. ఇప్పుడు ఈ యంగ్ గర్ల్స్ అంటారు ఏమైంది లోపలికి చలో చలో కిటికీ నుంచి, వాళ్ళు ఇంకా అలా ఉండిపోతున్నారు అనమాట ఒక్కరికి ఒక్కరి అందరికి పుషింగ్ 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 అనమాట. ఇతరు ఈవిడ నువ్వు జరగండి అంటారు, ఈవిడ అంటారు నువ్వు జరగండి అని. నేను మొన్నే చెప్తూ ఉన్నాను ఎలా ఈ జరగండి అనేది పదము అసలు ఈ భూలోకమే కాదనమాట, అసలు పై లోకాల్లో కూడా భగవంతుడు చూసినప్పటికీ ఇదే ప్రాబ్లం అనమాట, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం అనమాట. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఈ యొక్క పదం వస్తుంది, ఎలా అక్కడ పై లోకంలో కూడా భగవంతుడిని దర్శనం చేయడానికి అందరు ఎంత గాబరు పడిపోయి ఉంటారనమాట. సో అక్కడ ఒక పదం వస్తుంది అనమాట, అక్కడ అంటారు ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಿಣಿ ಕಾಪ್ಲವ ನಿರ್ಮಲಂಗ ಶ್ರೇಯಾರ್ಥಿನೋ ಹರಿ ವಿರಿಂಚಿ ಸನಂದನಾಯ ದ್ವಾರೇ ವಸಂತ ವರವೇತ್ರ ಹತೋತಮಂಗ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಪತಿ ತವ ಸುಪ್ರಭಾತಂ ಅಂತಾರು. ಅಕ್ಕಡ ಕೂಡ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಿಣಿ ಕಾಪ್ಲವ ನಿರ್ಮಲಂಗ ಆ ದೇವತಲು ಅಂದ್ರೆ ಏನ್ ಚೇಸ್ತಾರಂತೆ ಆ ಪುಷ್ಕರಿಣಿಲೋ ಸ್ನಾನಂ ಚೇಸಿ ನೀಟ್ ಗಾ ರೆಡಿ ಅಯಿಪೋಯಿ ವೈಕುಂಠ ద్వారం దగ్గర నిలబడతారనమాట స్వామి యొక్క దర్శనం కోసం. అండ్ ఎవరెవరు నిలబడతారంటే శ్రేయార్థిలో హరి విరించి సనందనాయ శివుడు బ్రహ్మ మిగిలిన దేవతలు సనత్కుమారులు ఆ చతుష్కుమారాలు అందరు వేచి ఉన్నారనమాట. కానీ ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ద్వారే వసంత వరవేత్ర హతోతమంగ ఆ ద్వారం దగ్గర జై విజయ్ పెద్ద కర్ర పట్టుకుని నిలబడి ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, దర్శనం ఓపెన్ అయిన ప్పుడు ఫటాఫట్ గా దర్శనం చేసి జరగాలి. ఒకవేళ మీరు జరగలేదు అనుకోండి నెత్తి మీద టపక్కని కొడతారనమాట. సో అక్కడ కూడా జరగండి జరగండి జరగండి, ఈ జరగండి నుంచి మనకి ముక్తి లేదు. ఇప్పటికి కూడా ఎంత కష్టపడి ఎన్ని గంటల వరకు వెయిట్ చేసి ఆ బాలాజీ దర్శనం చేసినప్పుడు మనం ఏం వింటాము, జరగండి జరగండి. అండ్ అక్కడ దేవతలకు కూడా అదే సమస్య, ఇప్పుడు ఇక్కడ జనకపురిలో కూడా అదే సమస్య. వాళ్ళు చూస్తారంటే జరగండి అంటారు, జరగండి మేము చూడాలి మేము చూడాలి అందరు ఆతృతగా ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ గమనించిన ఒక ముఖ్య విషయం ఏంటంటే శ్రీరాముడు తాలూకా ఫిజికల్ బ్యూటీయే కాదు జనాలు ఆకర్షణ చెందారు, ఆయనలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. మామూలుగా మనం బ్యూటీ అనేసరికి ఒక ఫిజికల్ అపియరెన్సే అనుకుంటాం. బ్యూటీ అంటే మేబీ చర్మ చూడాలన్నమాట, తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారు లేదంటే ఆ ఫిజికల్ బాడీ ఫీచర్స్. కానీ బ్యూటీ అనేసరికి ఇట్స్ ఎ కంప్లీట్ హోల్సమ్ కాన్సెప్ట్. మంచి గుణాలతో ఉన్న వాళ్ళని కూడా బ్యూటిఫుల్ అంటాం అన్నమాట. యాక్చువల్ బ్యూటీ అనేది గుణాలతోనే. సో శ్రీరాముడు ఊరికే బయట చూడడానికి అందం కాదు, నిజంగా ఆయనలో ఉన్న గుణాలు కూడా చాలా మంచిది అన్నమాట. మనం చరిత్రంలో వెళ్తాము ఎలా శ్రీరాముడు జనకపురిలో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఒక అందంతో జయించేశారు, అలానే ఆయన లంకలో ఉన్న అందరికీ ఆయన బలంతో జయించేశారు, అలానే అయోధ్యలో ఆయన ఏం చేశారు, అయోధ్యలో ఉన్న పౌరులందరికీ ఆయన ఒక శీలతో జయించారు. శీల అంటే ఆయన గుణాలు, ఆయన వినయం, ఆయన మాట్లాడే విధానం, ఆయన ప్రవర్తన, ఆయన నడవడక చాలా బాగుండేవన్నమాట. ఆయన అసలు పెద్దవాళ్ళు ఎవరిని చూస్తే వెంటనే నమస్కారం పెట్టేవారు అనమాట. నేను ఎందుకు పెట్టాలి, నేను రాకుమారుడు కూడా అని అలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చేది కాదనమాట. పెద్దవాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే రండి తాతగారు రండి సరియు నదికి వెళ్దాము స్నానం చేయడానికి అని చాలా రెస్పెక్ట్ఫుల్ గా అనమాట. చిన్నవాళ్ళని చూస్తే వెంటనే వాళ్ళ తల మీద చేతి పెట్టుకుని ఆశీర్వాదం ఇవ్వడం అనమాట. తోట వాళ్ళని చూసినప్పటికైనా స్నేహితులుగానే వాళ్ళని కవగలించడం అనమాట. కానీ ఎప్పుడు నేను గొప్పవాడు వీళ్ళ చిన్నవారిని ఎవరిని చూసేవారు కాదనమాట. సో అందుగురించి అయోధ్యలో ఉన్న ప్రతి మనిషి శ్రీరాముడిని చూసినప్పటికీ వాళ్ళు దే యూస్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ లార్డ్ రామ్ అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఆయన క్వాలిటీస్ ఉండేదన్నమాట. మనం వింటాం కదా ఈ మన వాల్మీకి రామాయణంలో, రామాయణం మొత్తం మనం చదవాలంటే 24,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. కాకపోతే రామానుజ సంప్రదాయంలో ఒక లక్ష్మణ్ ఆచార్య అని ఒక గురువు ఉన్నారనమాట. ఆయన ఏం చేశారంటే మొత్తం రామాయణంలో ఉన్న శ్లోకాలు 108 శ్లోకాల్లోనే పెట్టేశారనమాట. సో ఆ 108 శ్లోకాల నుంచి ఒక శ్లోకం పాడతాను వినండి, ఎంత బాగా శ్రీరాముడు గుణం గురించి చెప్తారో. ఆ శ్లోకంలో అంటారు, అగణిత గుణగణ భూషిత రామావనీతన్యా కామిత రామ రాక చంద్ర సమ ఆనన రామ పితృవాక్య ఆశ్రిత కానన రామ 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 జయ రాజ రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజ రామ 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 జయ సీతారామ. ఇక్కడ అంటారు అగణిత గుణగణ భూషిత రామ. ఓన్లీ బ్యూటీ కాదు, ఏదో చూడడానికి తెల్లగా బ్యూటిఫుల్ గా ఉన్నారు, గుణాలు కూడా అలా ఉన్నాయన్నమాట. అగణిత గుణాలు మనం లెక్క పెట్టలేమన్నమాట. ఎలా దాని రుజువు ఏంటి అంటే అక్కడ చెప్తారు కదా, బ్యూటీ అంటే ఓకే అవని తన్యా కామిత రామ. అవని అంటే భూమి తాలూక అమ్మాయి అంటే సీతామాత ఎవరినైతే కోరుకుంటున్నారో అలాంటి రాముడు సరే బానే ఉంది. రాక చంద్ర సమ ఆనన రామ చంద్రమాలాగా ఎవరు ముఖారవిందం ఉంటుంది, బానే ఉంది. తర్వాత లైన్ లో అంటారు పితృ వాక్య ఆశ్రిత కానన రామ. ఎవరైతే తన నాన్నగారు మాటని నిలబడి పెట్టడానికి మాత్రం తన వనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సో నిజమైన బ్యూటీ ఏంటంటే, ఎప్పుడైతే మనం మన డ్యూటీస్ ని చక్కగా నిర్వహిస్తూ, అవతల వాళ్ళని రెస్పెక్ట్ చూపిస్తూ చక్కగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే బ్యూటిఫుల్ అంటారు కదా. కొందరు అనుకుంటారు, లేదు చూడడానికి అందంగా ఉంటే అందం అనేది కాదు. యాజ్ ఎ డివోటీ కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెసన్ అనమాట. కంప్లీట్ గా కంప్లీట్ అండ్ గుడ్ డివోటీ అంటే ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ గా ఉండాలి అండ్ ప్రతి ఒక బాధ్యతని చక్కగా నిర్వహించాలి. నేను చాలా సరి చెప్తూ ఉంటాను, చాలా మంది డివోటీస్ చక్కగా చాంటింగ్ చేస్తారు కానీ మళ్ళీ ఇంట్లో ఏ పని చెయ్యరు. అలా అయితే లాభం ఏంటి? పని అంతా మానేసి కూర్చొని 64 రౌండ్స్ చేస్తామంటే లాభం లేదు. భక్తుడు అంటే ప్రతి బాధ్యతని చక్కగా నిర్వహించి అందరికి చెప్తాడు అసలు ఎలా ఉండాలి అని, ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలన్నమాట. సో శ్రీరాముడు చాలా అందంగా ఉన్నారు, అందరు చాలా ఆనందిస్తున్నారు అండ్ ఎవరెవరైతే శ్రీరాముడిని చూస్తున్నారు, శ్రీరాముడు తాలూక నామాన్ని స్మరణం చేస్తున్నారు, ఆయన రూపాన్ని మీద మెడిటేట్ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా చాలా అందంగా తయారైపోతున్నారు అన్నమాట. నేను చాలా సరి కథ చెప్పి ఉన్నాను, ఎలా శూర్పంఖ ఎప్పుడైతే శ్రీరాముడిని కోరుకుంటుంది, సో నాకు నాతో పెళ్లి చేసుకోండి అంటే శ్రీరాముడు లక్ష్మణ్ దగ్గర పంపించడము, లక్ష్మణ్ రాముడి దగ్గర, మీకు తెలుసు కదా ఈ కదా. సో అప్పటికి కూడా చరిత్రలో కొంతమంది వైష్ణవ ఆచార్యులు అన్నారు, శూర్పంఖ ఎప్పుడైతే దూరం నుంచి చెట్టు వెనక నుంచి శ్రీరాముడి తాలూకా అందం చూస్తూ ఉంటే ఆవిడన్న చెప్తుంది అనమాట, ఆహా శ్రీరాముడి తాలూకు ముక్కు ఎంత బాగుంది, కళ్ళు ఎంత బాగుంది, పెదవులు ఎంత బాగున్నాయి, కన్న బొమ్మలు ఎంత బాగున్నాయి, రామ 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 చెప్తూ ఆయన ప్రతి ఒక అంగం మీద అలా ధ్యానం చేసినప్పటికీ ఆవిడ కూడా అందంగా తయారైపోయింది. కొందరు అంటారు, లేదు ఆవిడ రాక్షసి కదా, ఆవిడ కొన్ని మాయా మంత్రాలు ఆవిడకి తెలుసు, ఆ మంత్రాలతోని భవస అందంగా తయారై రాముడిని అప్రోచ్ అయింది. కానీ ఆచార్యులు అంటారు, అలా కాదు, ఆవిడ మంత్రాలు ఏం తెలియదు, ఊరికి ఆవిడ ఒక రాక్షసియే, కానీ రాముడు తాలూకా నామ స్మరణం చేస్తూ రామ తాలూకా సౌందర్యాన్ని తలుచుకుంటూ అందంగా తయారైపోయింది. కానీ అందంగా తయారైన తర్వాత ఏం చేసింది, శ్రీరాముడి దగ్గరికి వెళ్ళింది. కానీ శ్రీరాముడి దగ్గర వెళ్ళి ఏం కోరుకుంది, సీతారాముడినే కాదు ఊరికి రాముడినే కోరుకుంది. అండ్ అప్పుడు ఏం చేసింది, ఎప్పుడైతే ఆవిడకి అర్థమైంది, ఓహో ఈ సీత గురించి వీళ్ళిద్దరు నన్ను యాక్సెప్ట్ చెయ్యట్లేదు, అప్పుడు సీతామాతని అటాక్ చేయడానికి ప్రయత్నించింది. ఎప్పుడైతే సీతని అటాక్ చేయడానికి ప్రయత్నించింది అప్పుడు లక్ష్మణ్ ఏం చేశాడు, తన ముక్కు చెవులు కట్ చేసేసి పడేశాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. యాజ్ డివోటీస్ కూడా ఎప్పుడైతే మనం భగవంతుడిని సేవ అందిస్తాము, నామస్మరణ చేస్తాము, భక్తులకి సేవ అందిస్తాము, మనం చాలా చక్కగా మంచిగా అందంగా తయారైపోతాము. ఫిజికల్ బ్యూటీ కాదు, కంప్లీట్ గా మనం బ్యూటిఫుల్ గా తయారవుతాం. కానీ ఎప్పుడైతే మళ్ళీ మనం వైష్ణవాన్ని విమర్శిస్తామో అప్పుడు మళ్ళీ శూర్పంఖ రాక్షసి లాగా మన నిజ రూపాన్ని మనము వచ్చేస్తాము. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మన మాటల ద్వారా, వాకుల ద్వారా, మానసికంగా కూడా ఎప్పుడు ఏ వైష్ణవాల్ని మనం దూషించకూడదు, చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. సో ఇక్కడ శ్రీరాముడు ఒక అందంగా కనిపిస్తున్నారు, మొత్తం మీద ఆయన ఒక తోట లోపలికి వెళ్తారు. ఆ తోట లోపల చాలా అందమైన పువ్వులు ఉన్నాయన్నమాట. అరే పువ్వులు చాలా బాగున్నాయి, గురుగారు ఇష్టపడతారని ఆ పువ్వులు తింపుతారనమాట. సో లక్ష్మణ రాముడు అలా పువ్వులు తింపుతూ ఉంటే వాళ్ళు ఏం చూసారంటే, అదే తోటలో ఒక గౌరీ మందిర్ ఉందన్నమాట, అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. ఆ అమ్మవారి టెంపుల్ కి సీతమాత వచ్చి ఉన్నారు పూజ చేయడానికి అనమాట. సో సీతమాత ఎప్పుడైతే ఆ పూజ ముగించి బయటికి వస్తారు, శ్రీరాముడిని చూస్తారు, శ్రీరాముడు కూడా సీతమాతని చూస్తారు, ఇద్దరు ఒక్కరిని ఒక్కరు చూస్తూ ఉండిపోతారనమాట. సీతామాత కూడా కళ్ళు మూసుకోలేకపోతారనమాట, ఆ ఎంత అందంగా ఉన్నారని. శ్రీరాముడు కూడా అలా కళ్ళు మూసుకోలేక అలానే చూస్తూ ఉండిపోతారనమాట. మొత్తం మీద సీతామాతతో వచ్చిన ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ సోదరులు అందరూ అంటారనమాట, ఇంకా చలో అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాము అని. అండ్ ఇక్కడ లక్ష్మణ్ అంటారు, ఇంకా అన్నయ్య చాలా లేట్ అయింది, ఇప్పటికే గురుగారు టెన్షన్ అయిపోతే చలో వెళ్ళిపోదామని. సో మొత్తం మీద ఆశ్రమానికి చేరుతారనమాట. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేస్తారు, విశ్వామిత్ర ముని అడుగుతారనమాట, ఏ ఇంత ఆలస్యం ఎందుకు అయ్యింది అని. అప్పుడు శ్రీరాముడు వెంటనే అంటారనమాట, ఏం లేదు గురుగారు, ఆ తోటలో ఒక అందమైన రాకుమారిని చూశానని. అప్పటికి లక్ష్మణ్ వెనక నుంచి చెప్తుంది అనమాట, ఇలాంటివి గురుగారికి చెప్పకూడదు అని. కానీ రాముడు చాలా అమాయకుడు కదా, చెప్పేస్తున్నారు, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది గురుగారు అని. లక్ష్మణ్ తల కొట్టుకుంటున్నాడు అనమాట, బాబోయ్ ఇలాంటివి కూడా గురువుకి చెప్తారా, అవసరం లేదు అంటే మరి చెప్పాలి కదా, దానికి కదా మనకు ఆలస్యం అయింది, ఆ అమ్మాయి ఎంత బాగుంది చూడడానికి అని. సో అప్పుడు విశ్వామిత్ర ముని నవ్వుతున్నారనమాట. నవ్వి సరే సరే ఏదైతే నువ్వు మనసులో కోరుకుంటున్నావు తథాస్తు అది అవ్వాలి అని అనమాట. ఇక్కడ సీతామాత కూడా అనుకుంటున్నాను అనమాట, అసలు నా జీవితంలో నేను ఎప్పుడు పరపురుషుని చూసి అలాంటి ఆలోచన నా మనసులో ఎప్పుడు పుట్టలేదు, ఈసారి ఎందుకు ఇలా అనిపిస్తుంది తనే నా భర్తగా అవ్వాలి అని సీతామాత అనుకుంటారనమాట మనసులో అనమాట. ఇక్కడ రామ్ లక్ష్మణ్ గురుగారికి సేవ అందిస్తూ మొత్తం మీద మరుసటి రోజు యాగంకి వెళ్తారు. సో ఇప్పుడు ఈ యాగంకి వెళ్ళినప్పటికీ ఇక్కడ సీత స్వయంవరం కూడా అవుతుంది. విషయం ఏంటంటే ఎప్పుడైతే సీతామాత చిన్న ఇప్పటికీ కూడా సీతామాత వయసు 7 ఇయర్స్ ఈ యాగం అయినప్పటికీ, కానీ చిన్నప్పుడు ఒక్కనప్పుడు ఏమైందంటే ఆవిడ ఏదో ఒక బాల్ తో ఆడుతూ ఉంటే గబక్కని ఆ బాల్ ఆ శివధనుషు లోపల దూరిపోయింది అనమాట. సో సీతామాత ఏం చేశారంటే ఆవిడ ఒక్క చేతితోని ఆ శివధనుసాన్ని లేపి ఆ బాల్ ని తీసేసుకున్నారు. ఎప్పుడైతే జనక మహారాజు దృశ్యాన్ని చూసారు ఆయన ఆశ్చర్యపోయారనమాట, ఎందుకంటే ఆ ధనుష్యని ఎత్తాలంటే కనీసం ఒక 500 మంది ఉండాలన్నమాట, అంత బరువుగా ఉంటుంది. ఇదేంటి ఇవి ఒక్క చేతితో లేసింది అంటే ఒక్క చేతితో దాన్ని పట్టేసుకుంది అని అనమాట. సో ఆ రోజు జనక మహారాజు నిశ్చయిస్తారనమాట, ఆయన అనుకుంటారు ఎవరైతే ఈ ధనుషుని ఈ శివధనుషుని ఈజీగా ఎత్తగలుగుతారు అలాంటి వాడితోనే నా అమ్మాయికి నేను పెళ్లి చేపిస్తాను. చాలా లాజికల్ కదా. ఇప్పుడు అమ్మాయిలు ఇంత ఎక్కువ శక్తి ఉందనుకోండి, ఎవరికైనా పెళ్లి చేపించేస్తే ఆ భర్తని కవగలిచినప్పటికీ అతను అయిపోతాడు కదా, ఇతనికి ఏవిడికి ఎంత శక్తి ఉన్నప్పటికీ. సో సమానంగా చూసుకోవాలి కదా, చాలా లాజికల్ అనమాట అది. సో మొత్తం మీద ఆ 12 డేస్ అయిన ధనుష యాగంలో ఎంతో మంది రాజాలు వస్తారు కానీ ఎవరు ఆ ధనుషుని ఎత్తలేకపోతున్నారు. మొత్తం మీద ఇది చివరి రోజు, సభలో అందరు కూర్చొని ఉన్నారు. జనక మహారాజు ఇంకా క్షత్రియులు కదా, అంత ఈజీగా ఏడవరు అనమాట. కానీ కూడా ఆయన చాలా ఇమోషనల్ గా అయిపోయి అసలు ఈ ప్రపంచంలో ఎవరు వీరులు లేరా ఏంటి, మా అమ్మాయి ఇంకా పెళ్లి చేయకుండా ఉండిపోతుందా ఏంటి అని ఆయన చాలా బాధపడుతున్నారు అనమాట. అప్పటికి లక్ష్మణ సభలో ఉన్నాడు కదా, తను కోపం అయిపోతున్నాడు అనమాట, ఎందుకు ఇలా అంటున్నారు వీరులు లేరని, శ్రీరాముడు ఇక్కడే కూర్చున్నారు కదా అని. అతను శ్రీరాముడు వైపు చూసి చెప్తున్నాడు అనమాట, అన్నయ్య వెళ్ళమంటావా నేను లేపిస్తాను అసలు ఆ ధనుష్ని అని. శ్రీరాముడు అంటున్నమాట, ఊరుకోరా ఏం చేసుకుంటాను అర్థం చేసుకు అయితే లేదు నా కోపం వచ్చేస్తుంది అసలు ఎందుకు ఇలా చెప్తున్నారంటే అసలు వీరులు లేరంటే నేను ఉన్నాను కదా అని. మొత్తం మీద వీళ్ళిద్దరు గురు వైపే చూస్తున్నారు, ఎప్పుడు గురుగారు అంటే లేస్తామని. మొత్తం మీద విశ్వామిత్రముని ఇంకా శ్రీరాముడు అంటారు, రామా నువ్వు వెళ్ళు అంటారనమాట. మొత్తం మీద రాముడు వెళ్తారు. రాముడు అతను చాలా మంచి వినయంగా ఉంటారు కదా, ముందు జనక్ మహారాజ్కి నమస్కారం పెట్టారు, తర్వాత సభలో ఉన్న రాజులందరికీ నమస్కారం పెడుతున్నారు, గురువులందరికీ నమస్కారం పెడుతున్నారు, ధనుష్కి నమస్కారం పెడుతున్నారు, ఆకాష్కి నమస్కారం పెడుతున్నారు, భూమికి నమస్కారం పెడుతున్నారు. ఆ లోపల సీతామాత అంటారు, బాబోయ్ నమస్కారాలు ఆపండి బాబోయ్ ఇచ్చే, ఫస్ట్ అది ఎత్తది నాకు ఇక్కడ హార్ట్ బీటింగ్ అసలు ఆగిపోయింది, అసలు ఎత్తగలతలేదని ఆవిడ టెన్షన్. అక్కడ ఉన్న సోదరులందరితో సీతామాత చెప్తున్నారు అనమాట, అసలు తన శరీరం చూస్తేనే ఎంత మెత్తగా అనిపిస్తుంది, ఏదో వెన్నలాగా ఉంది, అసలు తను అసలు ఆ ధనుషాన్ని లేపేయగలుగుతాడా లేదా, అసలు పట్టుకోగలుగుతాడా లేదా అని సీతామాతకి టెన్షన్ అనమాట. అప్పుడు సీతామాత మనసులో ఏమనుకుంటుంది, అసలు పార్వతీమాతని శివుడిని గణేషుని అందరినీ తెలుసుకుని అనమాట, ఎలాగో ఎలాగో ఈ ధనుషు మాత్రం తేలికగా అయిపోవాలి, ఏదోటి చెయ్యండి అని. అప్పుడు సీతామాత మంచి స్తుతి చేస్తారనమాట. అప్పుడు పార్వతితో అంటారనమాట, చిన్నప్పుడు నుంచి ఇప్పుడు వరకు దేవి నిన్ను బాగా పూజించారు కదా, ఎప్పుడు ఏది అడగలేదు, ఈ రోజు ఇది ఒక్కటే అడుగుతున్నాను, దయచేసి ఆ ధనుషు మాత్రం కొంచెం తేలికగా అయినట్లు చేయండి, ఎందుకంటే తిని మాత్రం ఎత్తలేడు పాపం, చాలా అమాయకుడిగా కనిపిస్తున్నాడు అని సీతామాత అనుకుంటాడు అనమాట. మొత్తం మీద ఇక్కడ ఇంకా నమస్కారాలు జరుగుతున్నాయి అనమాట, ఇంకా నమస్కారాలు అవుతున్నాయి అనమాట. మొత్తం మీద అక్కడ ఆ ధనుషు దగ్గర శ్రీరాముడు చేతేస్తారనమాట. అప్పటికి సీతామాత ఇంకా కళ్ళు మూసేసుకున్నారు, ఎందుకంటే ఆవిడ చూడలేకపోతున్నారు దృశ్యాన్ని, అంత టెన్షన్ అయిపోతున్నారు. మొత్తం మీద ఏం చేస్తే శ్రీరాముడు ధనుషుని ఎత్తేస్తారనమాట. ఎంత ఈజీగా ఎత్తేసి దానికి తాడు కట్టేసి మొత్తం మీద దాన్ని పగలు కొట్టేస్తారనమాట. ఈయన ఎప్పుడైతే శ్రీరాముడు ఆ బాణాన్ని ధనుషాన్ని పగలు కొడతారు, ఎంత గట్టిగా శబ్దం అవుతుంది, ఎందుకంటే మీరు ఊహించవచ్చు 500 మంది పట్టుకోవాలంటే ఎంత బరువు అయిన ధనుషు ఉంటుంది, అది ఎంత శక్తివంతమైన ధనుషం అనమాట. సో మొత్తం మీద ఎప్పుడైతే ఈ ధనుషుని పగలు కొట్టారు మొత్తం భూమి అంతా కదలడం మొదలు పెట్టింది అనమాట. లక్ష్మణుడు అనంతశేషుడు కదా, తనే కదా భూమిని సరిగ్గా చూసుకోవాలి, అతను వెంటనే సింహాసనం కిందకి దిగుతాడు అనమాట, దూకుతాడు యాక్చువల్ గా, దూకి తన కాలు వేలతోని ధరతిని మొత్తం కంట్రోల్ చేస్తాడు, లేదంటే అందరు పడిపోతున్నారు అనమాట. వాల్మీకి రామాయణంలో ఇది చాలా వివరంగా చెప్తారు అనమాట. చాలా అందంగా ఉంటుంది అసలు మనం అది చదివితే. ఎలా మొత్తం కదులుతూ ఉంటే లంకాలో రావణాసుడు తన సింహాసనం నుంచి కిందకి పడిపోతారు అనమాట, ఇక్కడ దెబ్బ తగులుతుంది అని చెప్తారు అనమాట. అంత అందరు గందగోళంగా ఉందన్నమాట. సముద్రంలో నీళ్లు కూడా తటం దగ్గర ఉండట్లేదు అనమాట, నీళ్లు కూడా అన్ని బయటికి వచ్చేసాయి అనమాట, తటం దగ్గరికి నీళ్ళు వచ్చేస్తుంది అనమాట. గ్రహాలు కూడా ఒకరి లోపల ఒకరికి వెళ్ళిపోతున్నారు అనమాట. బృహస్పతి శని ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట, శని బృహస్పతి ఇంట్లో వెళ్ళిపోయారు, మొత్తం గందరగోళం అయిపోయింది అనమాట. దిగుపాలకులు అందరూ కూడా, ఆ దిగుపాలకులు అంటే ఎవరు, ఆ దిశాల్ని అందరు పెద్ద పెద్ద ఏనుగులతో కంట్రోల్ చేసుకుంటారు. ఆ ఏనుగులందరూ కూడా కదిలిపోయారు అనమాట, వాళ్ళు అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దేవతలందరూ కదులుతున్నారు, చాలా పెద్ద శబ్దం అనమాట. అసలు ఎవరికి అర్థం అవ్వట్లేదు ఏమి జరిగింది. కొంతసేపు తర్వాత ఎప్పుడైతే కొంచెం శాంతి అయింది అప్పుడు అందరికి అర్థమైంది, ఓహో శివ ధనుసు పగిలిపోయింది అనమాట. సో మొత్తం మీద జనకుడు చాలా ఆనందించి సీతని పిలవండి, జయమాల తీసుకోరండి అని ఎంత హ్యాపీ అయిపోతున్నారు అనమాట. సో మొత్తం మీద సీతామాత చాలా సిగ్గుపడుతూ మెల్లగా నడుస్తూ వస్తారనమాట, ఇప్పుడు జయమాల శ్రీరాముడి మీద వేయాలని. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ సమస్య ఏంటంటే, సీతమాత పొట్టగా ఉన్నారు, శ్రీరాముడు ఎత్తుగా ఉన్నారు. ఇప్పుడు ఎత్తుగా ఉన్నారు కానీ ప్రాబ్లం ఏంటంటే, క్షత్రియులు మాత్రం వంగరు అంత ఈజీగానే. సో ఇప్పుడు ఆయన వంగకపోతే ఈవిడి మాల వేసుకోలేదు. సో ఇప్పుడు అందరికి అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు. సీతామాత మాలతో రెడీ ఉన్నారు, శ్రీరాముడు ఇలా నిలబడి ఉన్నారు కానీ మాల వేయట్లేదు. అక్కడ ఉన్న రాజాలందరూ వెయిటింగ్ అనమాట, ఈవిడికి రాముడు ఇష్టం అవ్వలేదా, మనకి ఏదైనా ఛాన్స్ ఉందా, కొంచెం వెయిట్ చేద్దామా, ఎందుకంటే వేయట్లేదు మాల, ఇంకా అందరూ వెయిటింగే, ఏమైపోయింది అనమాట. ఇప్పుడు శ్రీరాముడు కూడా వెయిటింగ్, ఆయన అమాయకుడు కదా, అర్థం అవ్వట్లేదు ఈవిడ ఎందుకు వేయట్లేదు మాలని ఆయన అనుకుంటున్నారు. ఇక్కడ సీతామాత ఒక్కరికి మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఆవిడకి ఎందుకు ఆనందంగా ఉందంటే, ఆవిడ ఇలా పెట్టుకున్నారు జయమాల, కాకపోతే ఆవిడ చాలా గాజులు వేసుకున్నారు, ఆ గాజుల్లోనే అద్దాలు ఉన్నాయన్నమాట, ఆ అద్దాల్లో శ్రీరాముడి తాలూకా ప్రతిబింబం కనిపిస్తుంది అనమాట. ఆవిడకి చాలా హాయిగా ఉందన్నమాట, అలా శ్రీరాముడిని చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఎలాగా ఆ రోజుల్లోని భర్తని ఇలా అందరి ముందు చూడాలంటే అది ఇంపాసిబుల్ అనమాట, ఎప్పుడు కళ్ళు వంగి ఉండాలన్నమాట, కిందే చూడాలి. ఇక్కడ ఎవరికి అర్థం అవ్వట్లేదు, సీతమాత బాగా ఆనందిస్తున్నారనమాట. శ్రీరాముడు ఆయన మనసుతో వీళ్ళిద్దరు మాట్లాడేసుకుంటున్నారు. శ్రీరాముడు సీతమాతకు అడుగుతున్నారు అనమాట, ఏ దేవి ఎందుకు ఇంత ఆలస్యం మాల వేసేయని. సీతమాత అన్నారనమాట, మరి ఇందాక మీరు నమస్కారాలు పెట్టారు కదా, అప్పుడు నేను ఎంత వెయిట్ చేశాను, ఇంకా ఉండండి టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా రాముడు వెయిటింగ్, సీతామాత ఆనందంగా రాముడిని చూడడము, సభ అంతా వెయిటింగ్, నిశ్శబ్దంగా ఉన్నారు అసలు ఇప్పుడు ఏం జరుగుతుందని. మొత్తం మీద లక్ష్మణ్కి అర్థమైంది అనమాట, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, అసలు ఎవడి మాల ఎందుకు వేయట్లేదు. లక్ష్మణ్ గురుతత్వం కదా, గురువు అంటే గురువుల బుద్ధి ఎక్కువ ఉంటుంది, గురువులకి గురువు తాలూక పనియే అది, భగవంతుడికి జీవుడిని కలిగించాలన్నమాట. సో అప్పుడు లక్ష్మణ్ ఒక యుక్తి చేస్తారు, ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఇలా నిలబడిపోయారు, లక్ష్మణ్ పరిగెత్తి ఏడుస్తూ వస్తాడనమాట. ఏడుస్తూ వచ్చి, అన్నయ్యా మీ తప్ప ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేరు అన్నయ్యా అని కాలు మీద పడిపోతాడు అనమాట. రాముడు అనుకుంటారు, మళ్ళీ ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడే, అసలు ఏమైపోయింది అని చాలా గాబరి పడిపోయి ఆయన వంగి తన్ని పట్టుకుంటారనమాట. సీతామాత మాల వేసిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు శ్రీరాముడు అసలు మాల వేసేసారని కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన లక్ష్మణ్ గురించి వరి అయిపోతున్నారనమాట. సో అప్పుడు లక్ష్మణ్ని లేపి, బాబు నీకు ఏమైంది అసలు ఏంటి అంటే, అప్పుడు లక్ష్మణ్ అంటారు, ఏం లేదు, ఒక్కొక్కసారి జస్ట్ కొంచెం ఇమోషనల్ గా ఫీల్ అయిపోతారు, ఏం లేదు, మీరు కానివ్వండి నేను కూర్చుంటానంటాడు. ఇదేంటి బాబు, ఇప్పుడు వరకు అసలు ఏమైంది అర్థం అవ్వలేదు, అప్పటికి చూస్తే ఆ మాల వేసేసారనమాట సీతామాత. అక్కడికి ఆ పని అయింది. ఇప్పుడు ఇంకొక సమస్య మొదలైంది. అక్కడ ఎవరు వచ్చారు, పరశురాముడు వచ్చారు. పరశురాముడు చాలా కోపంతో వచ్చి, అసలు ఎవరు ఆ శివధనుష్ని బ్రేక్ చేస్తారు, నేను ఒప్పుకోను అని. సో వాళ్ళతో ఫైటింగ్ ఉన్నప్పటికీ వెంటనే లక్ష్మణ్ అక్కడికి వచ్చేస్తారు, మీరు అసలు సాధువే కదా, సాధువులకి అసలు కోపం ఉండొచ్చా అని మాట్లాడడం మొదలు పెట్టారనమాట. పరశురామ్కి మరీ కోపం అంటే, ఎవరు ఆ అబ్బాయి, ఫస్ట్ ఈ అబ్బాయిని ఇక్కడ నుంచి వెళ్ళమనండి, అసలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడతానని. లక్ష్మణ్ అంటారనమాట, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాదండి, ఫస్ట్ మీరు అసలు సాధువులు అంటే వినయంగా ఉండాలి కదా అని తర్క అనమాట, ఫైటింగ్ అనమాట ఇద్దరికి ఆర్గ్యుమెంట్. మొత్తం మీద శ్రీరాముడు లక్ష్మణ్ని తోసేసి ఆయన వెళ్తారనమాట పరశురామ్ దగ్గర, వంగి నమస్కారాలు పెడతారనమాట. అప్పుడు పరశురామ్ అంటారనమాట, నేను ఈయనతో మాట్లాడతాను, ఇతను కొంచెం మంచిగా అనిపిస్తున్నాడు, దీన్ని మాత్రం కొంచెం దూరం తీసుకువెళ్ళండి అంటారనమాట. లక్ష్మణ్ వెనక వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీరాముడు తన్ని వంగి నమస్కారాలు పెట్టినప్పటికి తిను కొంచెం శాంతి అవుతాడనమాట. తర్వాత విశ్వామిత్ర అంటారనమాట, ఆయన దేవాది దేవుడు అంటే పరశురామ్ ఒప్పుకోడనమాట. అయితే నేను ఒక టెస్ట్ పెడతాను, నిజంగా ఆయన దేవాది దేవుడు అయితే నా దగ్గర విష్ణు తాలూకా ధనుష్ ఉంది, దాన్ని కూడా తను కట్టగలాలి అనమాట. అనమాట. సో అయితే సరే అంటారనమాట. సో అప్పటికి ఆయన కళ్ళు మూసుకొని ఆ విష్ణు ధనుష్ని పిలుస్తారనమాట పరశురం. కానీ ఎంత కళ్ళు మూసుకున్నా కూడా ఆ ధనుషు రావట్లేదు. మొత్తం మీద కళ్ళు తీర్చి చూస్తే శ్రీరాముడి దగ్గర ఆల్రెడీ ఆ ధనుషు ఉందనమాట. సో అప్పుడు నేను అనుకుంటారు, ఆహా మేబీ నిజంగా భగవంతుడు, ఎందుకంటే సారంగా ఏదైతే విష్ణు తాలూకా ధనుషు అది విష్ణు పిలిస్తేనే వస్తుంది కదా. సో మొత్తం మీద శ్రీరాముడు ఆ ఒక ధనుషుతోని ఆ విష్ణు ధనుషుతోని బాణం వేస్తారనమాట. సో ఎప్పుడైతే ఆ బాణం పెట్టేస్తారో అప్పటికి పరశురామికి నమ్మకం కుదిరింది అనమాట. తిని చక్కగా తాడుతో కట్టగలిగాడు, బాణాన్ని పెట్టుకెళ్ళాడు అనమాట, తప్పకుండా తన భగవంతుడు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, ఒక్కసారి ఆ ధనుషుకి బాణం వేసినప్పటికీ ఆ బాణం ఎక్కడో ఒక చోటుకి వదలాలి. ఇప్పుడు మళ్ళీ వెనక పెట్టడానికి లేదనమాట. ఇప్పుడు రాముడు అంటారనమాట, పరశురామంతో మళ్ళీ ఎక్కడ పెట్టమంటావు చెప్పు, నేను అక్కడికి పంపిస్తానంటారు. సో పరశురామ అంటే మళ్ళీ నాకేం ప్లేస్ అర్థం అవ్వట్లేదు, నా మీదే పంపించండి, నా ఒక అహంకారాన్ని స్వామి మీరు చంపేయండి, నా లోపల ఉన్న అహంకారాన్ని, నాలో ఉన్న శక్తులు, ఆ శక్తుల గురించి నాకు ఎక్కువ గర్వం వచ్చేసింది, ఆ శక్తులు మీరు అన్ని తీసేయండి అని. సో అప్పుడు ఆ శ్రీరాముడు ఆ బాణంతోనే పరశురాములో ఉన్న శక్తులు అన్ని తీసేస్తారు, తనలో ఉన్న అహంకారాన్ని తీసేసి మళ్ళీ తనకి మహేంద్ర పర్వత్కి పంపించేస్తారు, ఎక్కడైతే ఇప్పుడు వరకు పరశురాము తపస్య చేస్తున్నారనమాట. సో మొత్తం మీద అంత హ్యాపీగా జరిగిపోయి ఇప్పుడు జనక్ మహారాజ్ అంటారు, అయితే ఇప్పుడు దశరథ్ మహారాజ్ కి మనం కబర్ పెట్టాలి కదా ఇక్కడ ఏం జరిగింది అని. సో ఆ రోజుల్లో రాజాలు వాళ్ళ దగ్గర ధనం ఎక్కువ కదా, ఆ లెటర్ రాస్తారు. ఆ లెటర్ కూడా ఎలా రాస్తారనమాట, స్వర్ణ అక్షరాలతో అనమాట. సో ఆ స్వర్ణ అక్షరాలతోని ఇలా మీ కొడుకు ఈ ధనుష స్వయంవర్ని గెలిచాడండి, ఇలా ఇలా అని మొత్తం లెటర్ రాసేసి పంపిస్తాడు అనమాట. సో ఎప్పుడైతే ఆ లెటర్ తీసుకొని సేవకుడు అక్కడికి చేరుతాడు దశరథ్ మహారాజ్ దగ్గర, సో అప్పుడు దశరథ్ మహారాజ్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి తనకి మాల ఇస్తారనమాట, నవరత్న మాల ఇస్తారనమాట. సో అప్పుడు ఆ సేవకుడు అంటాడనమాట, లేదు మేము తీసుకోకూడదు, ఎందుకంటే ఇది అమ్మాయి ఇల్లు కదా అని. సో అప్పుడు దశరథ్ మహారాజ్ తనతో వాదిస్తారనమాట, అది నీకెలా స్ఫురుతుంది, ఎందుకంటే నువ్వు పని మనిషి కదా, జనక మహారాజ్ చెప్తే బాగుంటుంది, నీకు కాదు ఇది అని. సో అప్పుడు వెంటనే తన సీతామాత ఒక గుణగానం చేస్తాడు, తను అంటాడు నేను ఆ ఇంట్లో సేవకుడు కాదు, సీతామాత ఎప్పుడు ఎవరిని సేవకుడుగా అనుకోలేదు, ఆవిడ పని మనుషుల్ని కూడా ఎంత రెస్పెక్ట్ఫుల్ గా గౌరవంగా చూస్తారు, నేను వయసులో ఆవిడకైనా పెద్దగా ఉన్నాను కదా, నన్ను కూడా నాన్నగానే ఆవిడ రెస్పెక్ట్ ఇస్తుంది, అందుగురించి సీత నా అమ్మాయి లాగే ఉంది, నేను ఈ బహుమతి మాత్రం తీసుకోను అని అంటారనమాట. అప్పుడు దశరథ్ మహారాజ్ చాలా ఆనందిస్తారు, పోండే నా రాముడిలో ఉన్న గుణాలు ఎలా అయితే ఉన్నాయి, నా కోడళ్ళు కూడా అలాంటి గుణాలే ఉన్నాయని. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తం మీద దశరథ్ మహారాజ్ రెడీ అయిపోతారు, తన ముగ్గురు రాణీలతోని అందరిని తీసుకొని అయోధ్యలో ఉన్న అందరూ, మేము కూడా శ్రీరాముడు పెళ్లి చూడాలి అని వాళ్ళందరూ కూడా ఎడ్లు బండ్లో కూర్చొని అందరూ రెడీ అయిపోతారు అనమాట వెళ్ళడానికి, మంచి కొత్త బట్టలు వేసుకొని అందరూ ఆడుతూ పాడుతూ మొత్తం మీద అక్కడికి చేరుతారనమాట. సో ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఆ సిస్టమ్ ఉండేది, ఎవరైతే పెళ్లి కొడుకు తన్ని గుర్రం మీద కూర్చోబెడతారు, ఆ గుర్రం కూడా చాలా అందంగా ఉండాలి. సో ఇప్పుడు ఏ గుర్రం మీద శ్రీరాముడు కూర్చుని ఉంటారని అది ఒక పెద్ద డిస్కషన్ అనమాట. ఎందుకంటే దేవతలందరూ వాళ్ళు వాళ్ళకి చెందిన రథాలు, గుర్రాలు, ఏనుగులు పంపిస్తున్నారు అనమాట. ఇంద్రుడు అంటారు నా ఐరావత్ మీద శ్రీరాముడు కూర్చొని పెళ్లికి వెళ్తే చాలా బాగుంటుంది కదా అని. అగ్ని అంటారు లేదు లేదు నా రథం మీద కూర్చొని వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో విశ్వామిత్ర అందరికి సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట, ఎవరు దేని మీద శ్రీరాముడు కూర్చొని వెళ్తారు. మొత్తం మీద విశ్వామిత్రకి ఒక ఆలోచన వచ్చింది, ఆహా ఎవరి మీద కాదు, శ్రీరాముడు కాముడు మీద కూర్చొని వెళ్ళాలి, కామదేవత. కామదేవత చాలా అందంగా ఉంటారు కదా, కామదేవత అంటే ఎవరు, మదన్. మదన్ అందరినీ కదా, ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరూ ఆ మదన్ గురించి కదా మోసపోతున్నారు అనమాట. సో అప్పుడు విశ్వామిత్ర ముని అన్నారు, రాముడు చాలా అందంగా ఉన్నాడు కదా, ఆ అందంతో ఆ మదన్ తాలూకా అందం మాత్రం ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. సో అప్పుడు కామదేవతని పిలుస్తారు, నువ్వు గుర్రంగా మారు, నీ పైన రాముడు కూర్చుంటారనమాట. సో అప్పుడు కామదేవత గుర్రంగా కూర్చున్నప్పటికి శ్రీరాముడు ఆయన పైన వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే ఈ పెళ్లికి దేవతలు అందరూ కూడా హాజరు అయ్యారు. సో దేవతల్లో బ్రహ్మ, శివుడు అందరూ వెళ్తున్నారు. సో శివుడు మాత్రం నంది మీద ఉన్నారు, శ్రీరాముడు మాత్రం గుర్రం మీద ఉన్నారు. సో ఎప్పుడైతే శివుడు అక్కడ దగ్గర నుంచి అలా వెళ్ళిపోతూ, అందరు డాన్స్ చేస్తూ వెళ్తున్నారు మెల్లగానే, ఎప్పుడైతే శివుడు అక్కడ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే కామదేవత శివుడిని చూసి ఓవర్ యాక్టింగ్ చేసేసుకుంటున్నాడు అనమాట. ఎందుకు ఓవర్ యాక్టింగ్ అంటే, మొన్న నన్ను కాల్ చేసావు కదా, ఇప్పుడు చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానని డాన్స్ చేస్తున్నాను అనమాట. అప్పుడు శివుడు కూడా కోపం వచ్చేసి, ఇంకా రాముడు నీ పై నుంచి దిగితే నీ పని చెప్తానని కామంటాడనమాట, నేను అసలు దిగనే ఇవ్వను రాముడిని అంటాడనమాట. సో వైష్ణవ ఆచార్యులు అంటారనమాట,
ఎక్కడైతే శ్రీరాముడు ఉంటారో అక్కడ కామం అనేది నియంత్రణలో ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం సమస్యలు ఎందుకున్నాము, ఎందుకంటే మనలో ఉన్న కామాన్ని నియంత్రించలేకపోతున్నాము. ఎన్నెన్నో సవాలక్ష కోరికలు ఇటు అటు పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం పరిగెత్తుతున్నాము కదా. అసలు మనకి అవసరం లేనికైనా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాము. భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నారు కానీ ఇంకా కావాలని ఎందుకు అనుకుంటున్నాము, ఎందుకంటే కామము. ఆ కామమే మనకి ఇటు అటు పరుగులు పెడుతుందన్నమాట. కానీ ఎవరి జీవితంలో అయితే ఒక్కసారి శ్రీరాముడు ప్రవేశిస్తారో వాళ్ళ జీవితంలో కామ అనేది నియంత్రణంగా ఉంటుంది. అందుగురించి కదా భక్తి వినోద్ ఠాకూర్ అనే భజనలో అంటారు, భగవంతుడు అంటారు, భక్తుల తాలూకా హృదయంలో నేను విశ్రాంతిగా ఉంటాను. తుమార హృదయ సదా గోవింద విశ్రాం, గోవింద కహే నమోర వైష్ణవ పరాన్. గోవింద్ అంటారు వైష్ణవుల తాలూకా హృదయంలో నేను విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకంటే వైష్ణవాళ్ళకి ఎక్కువ భౌతిక కోరికలు ఉండదన్నమాట. కానీ ఎవరైతే భౌతిక పరంగా ఇంద్రియ తృప్తి గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో భగవంతుడు ఎల్లప్పుడు పరుగులే. ఎందుకంటే వాళ్ళకి ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చడానికి భగవంతుడు కూడా పరిగెత్తుతూ ఉంటారన్నమాట. సో ఇలా ఎవరి జీవితంలో అయితే శ్రీరాముడు ఒకసారి వచ్చారు అక్కడ కాముడికి చోటు లేదన్నమాట, అక్కడ కామ నియంత్రణంగా ఉంటుంది. మీ అందరికీ ఈ కథ చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఎలా ఒకసారి ఈ యుద్ధం రావణ రాముడికి యుద్ధం అయినప్పటికీ ఎప్పుడైతే రావణాసురుడు గమనించాడు అసలు మేబీ నేను యుద్ధం ఓడిపోతానేమో, నాకు ఎక్స్ట్రా హెల్ప్ కావాలంటే అప్పుడు కుంభకర్ణిని లేపుతారనమాట. సో కుంభకర్ణిని లేపితే అతను చాలా గుస్సా అయిపోతారు అనమాట, ఎందుకలా నాకు మధ్యలో లేపేశారు, ఏంటి విషయం. సో ఏమి లేదు, ఇలా మనం రాముడితో యుద్ధం పెట్టుకున్నామంటే అప్పుడు కుంభకర్ణికి అన్ని విషయాలు చెప్పినప్పటికీ కుంభకర్ణ చాలా మంచి పర్సన్, డివోటీ మైండెడ్ తను అంటాడు, అన్నయ్య తప్పు చేస్తున్నావు, శ్రీరాముడి తాలూక భార్యని వెనక ఇచ్చే, మనం అలా చేయకూడదు, ఇదే నీకు నీ మరణానికి కారణం అవుతుంది చూసుకో అని. సో అప్పుడు రావణాసురుడు అంటారు, బాబు నీకు ప్రవచనం ఇవ్వడానికి లేపలేదు, నాకు హెల్ప్ చేస్తావు లేదా అంతే అన్ను అనమాట. అప్పుడు కుంభకర్ణ ఒక తెలివైన మాట అంటాడు అనమాట. తను అంటాడు, అసలు నీకేం కావాలి, నీకు కావాల్సింది సీత అంతే కదా, మరి చిన్న విషయంకి యుద్ధం ఎందుకు, నువ్వు హ్యాపీగా నీకు చాలా మంత్రాలు వచ్చారు వచ్చు కదా, ఆ మంత్రాలతోని నీ రూపాన్ని రాముడి లాగా చేసుకో, నీ రాముడి లాగా చేసినప్పటికీ సీత నిన్ను యాక్సెప్ట్ చేసేసుకుంటుంది కదా, అప్పుడు హ్యాపీగా ఉండిపోవచ్చు ఆవిడతోనే అని. సో అప్పుడు రావణాసురుడు మంచి మాట అంటాడు, తను అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నాకు బుద్ధి లేదనుకుంటున్నావా, ఈ ఐడియా నీకే వచ్చింది అనుకుంటున్నావా, నాకు ఈ ఐడియా ఎప్పుడో వచ్చింది ఐడియా, అండ్ ఆ ఐడియా వచ్చినప్పటికీ నేను రాముడుగా మారిపోయాను కూడా, నా మంత్రాలు నాకున్న మంత్రశక్తితో మారిపోయాను కూడా. కానీ నీకు తెలుసా అసలు సమస్య ఏంటి, ఎప్పుడైతే శ్రీరాముడు తాలూకు రూపాన్ని ధరించాను అప్పుడు ఏ అమ్మాయిని చూసినా అమ్మలాగా అనిపిస్తుంది, ఏం చెయ్యాలి, సొంత భార్య మందోదరిని చూస్తే కూడా అమ్మా అని పిలవాలి అనిపిస్తుంది, అసలు ఏం చెయ్యాలి, శ్రీరాముడు అలా ఉన్నారు అసలు, తన నామం తీసుకుంటే కామపోతుంది, తన రూపాన్ని ధరిస్తే కామపోతుంది, తన గురించి ఆలోచిస్తే కామపోతుంది, అసలు రామా, అసలు మన జీవితంలో ఏ రూపంలో అయినా రామ వస్తే కామ మాత్రము పోతుంది అనమాట. సో ఇలా మొత్తం మీద అందరు బాగా చక్కగా రెడీ అయిపోయి డాన్స్ చేస్తూ చేస్తూ మొత్తం మీద జనక్ మహారాజ్ దగ్గర చేరిపోతారనమాట. ఇప్పుడు ఇక్కడ క్షత్రియుల్లోని ఒక్క సాంప్రదాయం ఉంది, అదేంటంటే పెళ్లి ముందు ఉపనయం చేసుకుంటారు అబ్బాయిలకి, తర్వాత శ్రాద్ధ కూడా చేస్తారు కొంతమంది అనమాట, పూర్వజులు అందరూ ఆశీర్వాదాలు తీసుకుంటారనమాట పెళ్లి ముందు. సో ఆ ఉపనయం జరిగింది, శ్రాద్ధాలు అయిపోయింది అంతా ఓకే. తర్వాత ఇంకొక సాంప్రదాయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఒక్కరికి ఒక్కరు తెలుసుకోవాలి కదా, మీరు ఏ కులాన్ని చేరారు, మా కులం ఏంది, మీ కులంలో గొప్ప వాళ్ళు ఎవరు వచ్చారు, మా కులంలో గొప్ప వాళ్ళు ఎవరు వచ్చారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్క పెళ్లి కొడుకు వాళ్ళు కూర్చుంటారు, ఈ పక్క బ్రైడ్స్ కూర్చుంటారు అనమాట, అండ్ తర్వాత పెళ్లి కూతురు కూర్చుంటారు అనమాట. అండ్ అప్పుడు వాళ్ళ కులుగురు వీళ్ళ కులుగురు ఇద్దరు మాట్లాడతారనమాట, ఇతను వాళ్ళ కులం గురించి గొప్పతనాన్ని చెప్తారు, ఇతను వాళ్ళ కులం గురించి గొప్పతనాన్ని చెప్తారు అనమాట. సో అప్పుడు వశిష్ఠుని మొదలు పెట్టారు, మేము ఇష్వాకు కులానికి చేరి ఉన్నాము, మా కులంలో రఘురాజ అజ దశ ఎంత గొప్ప గొప్ప రాజాలు వచ్చారు, మా కులంలో చేరిన భగీరథ రాజ గంగాని కిందకి తీసుకువచ్చారు ఈ భూలోకంలో, అలా మొత్తం పొగిరి చెప్తున్నారనమాట. ఇక్కడ సతానంద, ఇక్కడ జనక్ పురి మహారాజ జనక్ కి కులగురు సతానంద అనమాట, తన వాళ్ళ కులం గురించి చెప్తున్నారు. అంటే చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి అనుకోండి, కానీ దాని నుంచి ఒక ఇంపార్టెంట్ స్టోరీ మీ అందరికి ఈరోజు చెప్తాను. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉండిపోయింది, అసలు జనక్ అంటే ఏ జనక్, ఎందుకంటే అష్టవక్ర గీతాలో వచ్చిన ఒక జనకుడు ఉన్నాడు అనమాట, సీతామాత తండ్రి జనక్, అసలు ఆ జనక్ ఈ జనక్ సేమా కాదా, ఎందుకంటే ఎన్ని ప్రతిసారి జనక్ అని పేరు వస్తుంది. కానీ ఈరోజు ఇప్పుడు ఈ క్లారిఫికేషన్ వినండి, అసలు ఈ జనక్ అనేసరిగా సీతామాత తండ్రి పేరు కాదనమాట. ఈ జనక్ అనేసరిగా ఒక బిరుదు మాత్రమే. సో సీతామాత తండ్రి పేరు శిరధ్వజ, ఆయనకి ఒక తమ్ముడు ఉండేవాడు, అతని పేరు కుశధ్వజ. సో ఈ శిరధ్వజ రాజా అంటే శిరధ్వజ జనక్ అని అంటారనమాట, జస్ట్ లైక్ కింగ్ అంటాం కదా. సో ఈ జనక్ అనేది పేరు ఎందుకు వచ్చింది, దాని గురించి సదానంద మహారాజ్ అన్నారనమాట. ఆయన ఏమన్నారంటే, ఆ రోజుల్లోనే జనక్ మహారాజ్ కులంలో నిమి పేరు మీద ఒక రాజా ఉన్నాడనమాట. ఆ నిమి రాజా ఏం చేశారంటే, ఆయన చాలా పుణ్యశాలి మంచి రాజా. ఆయనకి హోమం చేయడం అంటే చాలా ఇష్టం. ఎల్లప్పుడూ పౌరులు సుఖంగా క్షేమంగా ఉండాలని హోమాలు చేస్తూ ఉంటారనమాట. సో ఒకన్నప్పుడు ఆయన హోమం చేయాలని అనుకుంటూ వశిష్ఠముని దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలా హోమం చేద్దామని వశిష్ఠముని అంటారు, ఈ డేట్స్ నాకు సూట్ అవ్వలేదు, ఎందుకంటే నేను పైకి వెళ్ళాలి, ఇంద్ర కూడా నాకు అదే డేట్కి హోమంకి పిలిచారు, సో నేను అక్కడికి వెళ్ళాలి, నువ్వు కావాలంటే నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటాను. దీనికి ఏం చెప్పడు, సరే అని ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే వశిష్ఠముని పైకి వెళ్ళిపోతాడు, దీనికి ఒక ఆలోచన వస్తుంది అనమాట. అరే వశిష్ఠమునియే చెయ్యాలని లేదు కదా, ఎవరి దగ్గరనే చేపించవచ్చు, నేను ఎందుకు ఆయన కోసం వెయిట్ చేయాలి. తర్వాత ఆయన తప్పు కూడా ఉంది, ఎందుకంటే ఆయన మా కులుగురు, ఫస్ట్ ఇంపార్టెన్స్ మాకు ఇవ్వాలి కదా, ఎందుకు దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవతలు కొంచెం డొనేషన్స్ లు గిఫ్ట్లు ఎక్కువ ఖరీదైంది ఇస్తారు కదా, అందుకోసం అక్కడ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారని కోపం చెంది తను వేరే ఋషిని పిలిపించి యాగం చేసేసుకుంటాడు. సో యాగం పూర్తి అయినప్పటికీ ఎవరైతే ఆ ఋషిలు మునిలు ఆ ఆవులు దానం ఇస్తారు కదా రాజా, అంత తీసుకుని ఎప్పుడైతే బయటికి వెళ్తున్నారు, అప్పుడు చూస్తే వశిష్ఠముని అక్కడ వచ్చేసారనమాట. యాగం అంతా అయిపోయింది, గాబర్ గాబర్గా వస్తున్నారు, నేను ఇక్కడ యాగం చేయాలి కదా, ఇటు చూస్తే యాగం అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. ఏ ఎక్కడి నుంచి వస్తున్నారంటే, అదే నిమి మహారాజ్ యాగం అయింది కదా. ఇప్పుడు దీనికి కోపం వచ్చింది, నన్ను వదిలేసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర యాగం చేపించడం ఏంటి అని వెళ్ళి నిమి మహారాజ్ని శపిస్తారు. ఓ నీకు దేహం లేకుండా ఉంటావు నువ్వు, ఆత్మ సూక్ష్మ ఆత్మలాగా తిరుగుతావు, నీకు ఇంకా దేహం ఉండదు అంటారనమాట. సో వెంటనే ఆ దేహం పోయిన ముందు ఈ నిమి మహారాజ్ ఏం చేస్తారంటే, నువ్వు నన్ను అలా చెప్తున్నావా, నా తప్పేమీ లేదు, పౌరుల క్షేమం కోసం హోమం చేశాను, నేను కూడా నీకు శపిస్తాను, పో నువ్వు కూడా దేహం లేకుండా ఉంటావని. సో ఇప్పుడు పరస్పరం ఇద్దరు శపించేసుకున్నారు. అప్పుడు వశిష్ఠముని తాలూకా ఆత్మని ఏదో ఒక కుండలో ఉంచి అగత్స్యముని ఏదోటి చేస్తారు. ఆ కథ ఈ రోజు చెప్పను, చాలా పెద్ద కథ. ఇక్కడికి ఏమైందంటే, ఈ నిమి మహారాజ్ ఎప్పుడైతే ఆయన సూక్ష్మ శరీరంలో తిరుగుతున్నారు, ఈ దేహం ఇక్కడ పడేసి ఉంది, పౌరులందరూ ఏడుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ రాజా అంటే చాలా ఇష్టము, చాలా మంచి ఆయన. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, దేవతలందరినీ ప్రార్థిస్తారు, ఎలాగెలాగో మా రాజా మాకు వెనక కావాలి అని. అప్పుడు మొత్తం మీద ఈ దేవతలందరూ సరే అయితే తథాస్తు అంటారు. కానీ నిమి మహారాజు ఒప్పుకోరు, ఎలాగో నాకు ఈ శరీరం నుంచి విముక్తి దొరికింది కదా, మరి ఇంకెందుకు ఆ శరీరంలో నేను వెళ్ళాలి, నేను బాగానే ఉన్నాను, నేను వెళ్ళను. కాకపోతే ఎలా అయితే ఈ పౌరులకి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా వీలంటే చాలా ఇష్టం, అందుకోసం నేను ఏం చేస్తానంటే, నేను ప్రతి ఒక్క పౌర తాలూకా కన్ను రెప్పుల మీద నివసిస్తాను. సో అందుగురించి ఆయన పేరు, మనం దీన్ని ఏమంటారు, నిమిష అంటారు సంస్కృతిలో, ఎందుకంటే ఆ నిమి మహారాజు ఆ కళ్ళు రెప్పల పైన నివసిస్తారనమాట. సో మనం ఇలా కళ్ళు కొట్టుకుంటూ ఉంటాం కదా, దీన్ని నిమిష అంటారనమాట. సో ఒప్పుకున్నారు, ఆయన అలా ఉండిపోయారు. కానీ ఇక్కడ రాజా లేరు, మళ్ళీ ఎవరు పరిపాలించాలి? అప్పుడు అక్కడ ఉన్న సాధువులు అందరూ ఏం ఆలోచించారంటే, ఆ నిమి మహారాజు ఒక మృత దేహం ఉంది కదా, ఆ దేహాన్ని చిలుకుదాము, మజ్జిగని ఎలా చిలుకుతాము, అలా ఆ దేహాన్ని చిలికినప్పటికి ఒక శిశువు వచ్చాడు బయటికి, దానికి పేరు ఇచ్చారు జనక్. ఎందుకు, ఎందుకంటే దానికి జనని లేదు కదా, అలా వచ్చారు కదా. సో అందుకోసం అక్కడ నుంచి ఎవరైతే ఆ జనకుడిని పరిపాలించేవారు వాళ్ళందరికీ జనక్ అనే పేరు ఉంటుంది. సో ఆ జనక్ అనేది ఒక బిరుదు అనమాట. సో వాళ్ళు ఒక కులము, జనని లేన కులం అనమాట, తల్లిదండ్రులు లేరనమాట. అండ్ మీరు గమనిస్తే సీతామాతకి శ్రీరాముడు వైదేహి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆ రాజ్యానికి విదేహ అని కూడా అంటారు. ఎక్కడైతే దేహం లేనా రాజు విదేహ, సో విదేహ అని కూడా పేరు వచ్చింది. అయితే చిలికారు కదా, ఆ చిలకడమని సంస్కృతిలో మిత్తి అంటారు, అంటే ఇలా తీశారు ఆ మనసుని కూడా చిలికారు అనమాట. సో అందు గురించి ఆ ప్రదేశాన్ని మిథిలాపురి అంటారనమాట. సో అందుకోసం మనం చూడండి, జనక్పురి అని పేరు ఉంది, మిథిలాపురి అని కూడా పేరు ఉందన్నమాట. సో అలా సతానంద మహారాజ్ వాళ్ళ కులం గురించి కూడా చక్కగా చెప్పారనమాట. సో అలా ఇద్దరు కులాన్ని గురించి వాళ్ళు తెలుసుకున్న తర్వాత చాలా ఆనందించి మొత్తం మీద సిస్టమ్ అని ఒక ప్రపోజల్ ఇచ్చారనమాట. ఎలాగో సీతమాత కాకుండా కూడా జనక్ మహారాజ్కి ఇంకొక అమ్మాయి ఉందన్నమాట, ఆవిడ పేరు ఉర్మిళ. సో ఉర్మిళకి మనము లక్ష్మణ్తో పెళ్లి చేపిద్దాము, అలానే కుశధ్వజ రాజా జనక మహారాజ్ తాలూకా తమ్ముడికి కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనమాట, శృతకీర్తి మరియు మాండవి. సో అప్పుడు వశిష్ఠముని అంటారు, నలుగురికి ఒకే మండపంలో పెళ్లి ఇచ్చేయచ్చు కదా, చాలా బాగుంటుందంటే ఒప్పుకుంటారనమాట. సో అప్పుడు నలుగురికి ఒకే వివాహ మండపంలో పెళ్లి జరుగుతుందనమాట. సో అది చాలా చక్కగా అందరు చాలా ఆనందిస్తారు. కొన్ని రామాయణంలో చెప్పబడి, అంటే రామాయణంలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ వాళ్ళ వాళ్ళ భావంతో రాశారనమాట. సో ఏకనాథ రామాయణంలో మరియు వేరే తులసి రామాయణంలో అంటారు, కొన్ని నెలల పాటు దశరథ్ మహారాజ్ అక్కడ ఉండిపోయారనమాట. జనక మహారాజ్ ఎంత రాయల్ గా వాళ్ళని ట్రీట్ చేశారు, అండ్ జనక మహారాజ్ చాలా ఎక్కువ కట్నం ఇచ్చారనమాట. సో ఇప్పటికి కూడా మనం అయోధ్య వెళ్తే అయోధ్యలో ఉన్న పండాలు మనకు ఆ ప్లేస్ కి తీసుకువెళ్తారు. ఆ ప్లేస్ ఏంటంటే దానికి మణిపర్వత్ అంటారు, అంటే సీతామాతకి కఠినంగా మణి మాణిక్యాలు ఎంత ఎక్కువ ఇచ్చారంటే దాన్ని లోపల ట్రెజరీ హౌస్ లో పెడదామంటే ప్లేస్ సరిపోదన్నమాట. సో అప్పుడు దశరథ్ మహారాజ్ అన్నారు, మన రాజ్యంలో కొంచెం ఖాళీ స్థలం ఎక్కడైతే ఉంది అక్కడ వంపేయండి అన్నారనమాట. సో ఎన్నెన్నో ఎడ్లు బండిలు రథాల మీద ఆ మణి మాణిక్యాలు అక్కడ తీసుకొచ్చేసి వంపేశారనమాట. సో ఇలా వంపుతూ ఉంటే ఒకటి పైన ఒకటి, ఒకటి పైన ఒకటి, పైన పైన చేసి పెద్ద కొండలాగా తయారైపోయింది అనమాట. సో ఇప్పటికి కూడా మనం వెళ్తే దాన్ని మణిపర్వత్ అంటారనమాట, పెద్ద కొండ మణి మాణిక్యాలతో అనమాట. ఇప్పుడు మణి మాణిక్యాలు ఏం లేదండి, గాబపడి వెళ్ళిపోతారు వెంటనే టికెట్ కట్టేసి, బాగా చెప్పారు మాతాజీ అయితే ఇప్పుడే వెళ్ళి చూద్దామని. అక్కడ ఇప్పుడు ఏం లేదు, గడ్డి ఉంటుంది అంతే, కానీ చూపిస్తారనమాట ఇలా ఆ రోజుల్లో ఉండేది అని చెప్తారనమాట. సో ఇలా శ్రీరాముడు సీతామాతతోని, మాండవి భరత్ మహారాజ్తోని, శృతకీర్తి శత్రుఘ్నతోని, ఉర్మిళ లక్ష్మణ్తోని చక్కగా పెళ్లి జరుగుతుంది. చాలా మంది ఈరోజు మనం సీతారామ కళ్యాణం చేసుకున్నాం కదా, చాలా మందికి ఒక సందేహం ఉంది, అసలు శ్రీరామనవమి అంటే శ్రీరాముడు పుట్టినరోజు కదా, ఆవిర్భావించిన రోజు కదా, ఆవిర్భావించిన రోజు మనం కళ్యాణం ఎందుకు చేస్తాము? ఎందుకంటే జన్మాష్టమి శ్రీకృష్ణుడు ఆవిర్భావించిన రోజు మనం ఏం చేస్తాము, బాలగోపాలని ఉయ్యాలలో పెట్టుకుంటాము. కానీ శ్రీరాముడు ఆవిర్భావించిన రోజు ప్రతి టెంపుల్లోనే కళ్యాణం చేస్తారు. అసలు దాని రీజన్ ఏంటి అంటే ఆగమ శాస్త్రంలో చెప్పబడింది, అంటే మనం కొన్ని రిచువల్స్ మాత్రం దాని ప్రకారమే ఫాలో అవుతాము. సో అక్కడ చెప్పబడింది అనమాట, యస్య అవతార దివసే తస్య కళ్యాణం ఆచరత్. ఎప్పుడైతే శ్రీరాముడు తాలూకా ఆవిర్భావించిన రోజు ఆ రోజే కళ్యాణం చెయ్యాలి అని చెప్పబడింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనం చేసింది కళ్యాణము అయోధ్య రాముడికి కాదు, మనం వైకుంఠ రాముడికి చేస్తున్నాము. సో అయోధ్య రాముడికి ఈరోజు పుట్టినరోజే. సో అందుగురించి మీరు గమనిస్తే మనం మార్నింగ్ అయోధ్య రాముడికి అభిషేకం చేసుకున్నాము, కానీ వైకుంఠ రాముడికి కళ్యాణం చేసుకున్నాము. సో దాని రీజన్ ఏంటంటే మనకందరికీ తెలుసు, పూర్వంలోని భద్రాచలంలో భద్రముని ఏం కోరుకున్నారు శ్రీరాముడి దగ్గర, అయ్యా నువ్వు వచ్చినప్పుడు నేను ఉండను కదా, నీ కళ్యాణం నేను కళ్ళుని నేను నా కళ్ళుతో చూడలేను కదా, అందుకోసం నా కోసం నువ్వు ముందే అడ్వాన్స్గా నాకు ఆ రూపం చూపించు, సీతామాతతో నీ ఒక కళ్యాణం నాకు చూడాలని ఉంది. సో ఆ భద్రుడు కోసము సీతారామ లక్ష్మణ్ ఆ రూపాన్ని ఆయనకి చూపిస్తారనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే కళ్యాణం చేసుకుంటామో ఆ భద్రుడిని గుర్తు చేస్తూ ఆ వైకుంఠ రామానికి మనం ఈ తిథిలో కళ్యాణం చేసుకుంటాం అనమాట. అయితే ఇదంతా టెక్నికల్ రీజన్స్ అన్నమాట. యాక్చువల్ రీజన్ ఏంటంటే మనకి శ్రీరాముడు తాలూకా కృప కావాలంటే, ఆయన ఒక కరుణా కటాక్షాలు కావాలంటే మనం సీతామాత ద్వారానే వెళ్ళాలి. సో ఇప్పుడు శ్రీరాముడు ఆవిర్భావించిన వెంటనే సీతామాతని కూడా పక్కన కూర్చోపెట్టేస్తే మన పని తొందరగా అవుతుంది అనమాట, అది మన తొందర అనమాట. ఆయన ఎప్పుడు ఆవిర్భావించిన తర్వాత ఎప్పుడు పెద్ద అవుతారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, అంతవరకు వెయిట్ చేయకుండా ఆవిర్భావించిన వెంటనే సీతామాతని పక్కన కూర్చోపెట్టేస్తే సీతామాత ద్వారా ఆయన ఒక కరుణా కటాక్షాలు మనకి దొరుకుతాయి. ఈరోజు పొద్దునే చెప్తూ ఉన్నాను, ఎలా మన దగ్గర బ్యాంక్లో డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఈ బ్యాంక్లో అకౌంట్ ఉందని నాకు డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఏమంటారు, మీకు అకౌంట్ ఉండొచ్చు కానీ ఏం కావాలి, చెక్ బుక్ కావాలి కదా. మీరు అనొచ్చు, వాదించవచ్చు, అదేంటండి ఇలా అంటారు, నా పేరు మీదేనండి, నాదేనండి అకౌంట్, డబ్బులు ఇవ్వండి అంటే అతను ఒప్పుకోడు. చెక్ బుక్ ఎక్కడ ఉంది సార్, ఫస్ట్ చెక్ బుక్ తీసుకురండి, మీ సంతకాలు పెడితేనే మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలానే కరుణ అనేది, కృప అనేది శ్రీరాముడిలో నిండి ఉంది, కానీ చెక్ బుక్ మాత్రం సీతమాత దగ్గరే ఉంది. సో ఆవిడ లేకపోతే మనకు అసలు ఆ కృపా కరుణ దొరకదన్నమాట. మా గౌడీయ వైష్ణవ పరంపరలో రఘునాథ్ దాస్ గోస్వామి పేరు మీద ఒక ఆచార్య వచ్చారు అనమాట. ఆయన చాలా చక్కగా చెప్పారు. ఆయన అన్నారు, యాక్చువల్ గా మేము శ్రీరాముడిని పూజించము, మాకు అసలు శ్రీరాముడు ఎవరు తెలియదు, మేము సీతామాతనే పూజిస్తాం, కానీ సీతామాత భర్త శ్రీరాముడు కదా, అందుకోసం శ్రీరాముడిని పూజిస్తాం, లేదంటే మాకు తెలియదు శ్రీరాముడు ఎవరు. సో మనము ఈ రామాయణంలో కూడా గమనిస్తే సీతామాత ఎక్కడ ఉంటే అక్కడ కృప కరుణ ఆవిడ ఎక్కువగా చూపించారు. సీతామాత ఎక్కడుంటే అక్కడ శ్రీరాముడు ఎవరిని చంపలేదు. మనం చూసాము ఆ 14,000 రాక్షసాలని శ్రీరాముడు దండకారణ్యంలో చంపినప్పటికీ సీతామాత లేరు, ఆవిడ గుహ లోపల ఉన్నారు, లక్ష్మణుడు కాపులు కాస్తున్నాడు అనమాట. అందుకోసం రాక్షసాన్ని చంపేశారు. ఆయన చంపినప్పటికీ సీతామాత చాలా కోపం అయ్యారు. ఎప్పుడైతే రాక్షసాన్ని చంపి తిరిగి వచ్చారు అప్పుడు సీతామాత వాదించారనమాట, మీరు ఎందుకు ఇలా చేశారు, మీరు ఎందుకు ఇలా చంపారు, వాళ్ళని క్షమించండి అని. సీతామాతలో కరుణ ఎక్కువ. మనం చూస్తాము రామాయణంలో ఇంకొక కథ వస్తుంది, ఎలా సీతామాత ఒకనప్పుడు వనంలో ఉన్నారు, వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు, అప్పుడు శ్రీరాముడు సీతామాత ఒళ్ళో తల పెట్టి పడుకున్నారనమాట. అదే సమయంలో ఏమైందంటే ఇంద్ర తాలూక కొడుకు జయంత్ సీతామాత ఒక అందం చూసి చాలా ఆకర్షణ చెంది ఎలాగో ఆవిని ఒక్కసారి ముట్టుకోవాలని అనుకుంటూ ఒక కాకి రూపాన్ని ధరించాడు అనమాట. ఆ కాకి రూపు ధరించి సీతామాత దగ్గరకు వచ్చి ఆవిడ ఛాతిని పొడుచుకున్నాడు అనమాట. సో పొడిచినప్పటికైనా సీతామాత కదలట్లేదు. ఎందుకంటే ఆవిడ భయం ఏంటంటే నేను కదలానంటే శ్రీరాముడు లేస్తారు అంటే ఆయనకి ఇది డిస్టర్బ్ అయిపోతారు కదా, ఆయన చక్కగా పడుకున్నారని ఆవిడ అసలు కదలరు. ఇతను ఇలా చేస్తూనే ఉండేటప్పటికి ఏమైందంటే అక్కడ నుంచి రక్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఆ రక్త తాలూక చుక్కలు శ్రీరాముడి తాలూక తల మీద పడతాయి. అప్పుడు వెంటనే ఆయన లేస్తారు, చూసి చాలా కోపపడతారు. అక్కడ ఉన్న ఒక గడ్డి పూస తీసుకుంటారు, దాన్ని బ్రహ్మాస్త్రగా తయారు చేస్తారు, ఆ కాకి వెనక పంపిస్తారు. అప్పుడు సీతామాత శ్రీరాముడి తాలూక కాలి మీద పడిపోయి క్షమించండి అంటాడు. కొడుకు క్షమించండి, తనకు బుద్ధి లేదు కానీ మనం క్షమించాలి. సో అప్పుడు శ్రీరాముడు అంటారన్నమాట, నీలో ఎంత దయా ఉంది అసలు అని. అప్పుడు శ్రీరాముడు అంటారు, ఇప్పుడు ఆల్రెడీ పంపించేశాను కదా బ్రహ్మాస్త్రం, నేను ఏం చెయ్యలేను, కాకపోతే చంపకుండా తను ఒక కళ్ళు పోయినట్లు చేస్తాను అంటారనమాట. సో మనం చూస్తాము ఎక్కడెక్కడైతే సీతామాత పక్కనే కూర్చున్నారు, ఎవరిని చంపలేదు, ఓన్లీ పనిష్మెంట్ కానీ చంపలేదు. మనం శూర్పంక విషయంలో కూడా చూస్తాము, ఒకవేళ సీతామాత లేకపోతే శూర్పంకని చంపి ఉంటారు, కానీ సీతామాత ఉన్నారు కదా అందుకోసం చంపలేదు, ఊరికి ముక్కు అండ్ చెవులు కట్ చేశారనమాట. సో సీతామాతలో చాలా ఎక్కువ దయా ఉంది. అందు గురించి భక్తులుగా మనము సీతామాతని వెంటనే శ్రీరాముడి దగ్గర కూర్చోపెట్టేస్తే మన పని తొందరగా అవుతుంది అని మనం అనుకుంటాము. అయితే ఇంకొక స్పెషల్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇలాంటి కళ్యాణం చేస్తామో భగవంతుడు మన మీద చాలా ఆనందం చూపిస్తారు. రీజన్ ఏంటంటే, ఎవరైతే సీతామాతని రావణాసుడు తీసుకుని వెళ్ళిపోతాడు అండ్ శ్రీరాముడు వానర సేవని వానర సేనని పంపించారు అండ్ హనుమంత్ శ్రీరాముడు తాలూకు ఉంగరి తీసుకొని సీతామాతని వెతుకుంటున్నాడు. మొత్తం మీద లంకలో అశోక్ వాటికలు సీత దొరుకుతారు, సీతామాతని ఆ ఉంగరి ఇచ్చేస్తారు. సీతామాత కూడా ఆవిడ తల మీద వేసుకున్న ఒక ఆభరణం, దాన్ని చూడమని అంటారు, అది హనుమంతుకి ఇచ్చేస్తారు. హనుమంత్ దాన్ని పట్టుకుని ఎగ్గరుతూ వస్తున్నాడు అనమాట. సో మొత్తం మీద అరుస్తూ వస్తాడనమాట, సీత దొరికింది నాకు అని వచ్చి కిందకు వస్తాడు. కిందకు వచ్చినప్పటికీ శ్రీరాముడికి చూపిస్తారనమాట, చూడండి అమ్మాయిది ఇచ్చింది, అమ్మ దొరికిందని. సో మొత్తం మీద శ్రీరాముడు క్షత్రుడు కదా, క్షత్రుడికి అలవాటు ఏంటంటే ఎవరైనా ఏదైనా మంచి మాట అంటే వెంటనే ఏదో ఒకటి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేయాలన్నమాట. కానీ అక్కడ వనవాసి రాము కదా, తన దగ్గర ఏమీ లేదు, తను ఇటు అటు చూస్తున్నాను, నా దగ్గర ఏం లేదు, దీనికి ఏమి ఇవ్వాలని. అప్పుడు శ్రీరాముడు ఒక చాలా మంచి మాట అంటాడు, కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని, అయ్యా హనుమంతుడా, నువ్వు ఎంత మంచి పని చేసావు నా కోసం, కానీ నేను నీకు ఏమి ఇవ్వలేకపోయాను, నాకు చాలా బాధగా ఉంది, కానీ నాకు నా దగ్గర ఈరోజు ఏమి లేదు కదా, అందుకోసం నేను నీకు కవగలిస్తాను అంటాడనమాట. అప్పుడు హనుమంతుని ఎప్పుడైతే శ్రీరాముడు కవగలిస్తారు, హనుమంతుడు మనసులో అనుకుంటారు ఇంతకనే ఎక్కువ ఏం కావాలి స్వామి, మీరు నన్ను కవగలించడం అని. సో ఇప్పుడు మీరు ఊహించండి, ఊరికే సీతామాత లంకలో ఉన్నారు, ఆవిడ నాకు దొరికారు, ఆ మాట చెప్పినప్పటికీ శ్రీరాముడు ఎంత ఆనందం చెంది హనుమంతుడిని కవగలించారు. అలాంటప్పుడు మనం సీతామాతని తీసుకొచ్చి రాముడి దగ్గర కూర్చోబెట్టి కళ్యాణం చేస్తే మన మీద ఎంత ఆనందం అయిపోతారు శ్రీరాముడికి. చాలా ఇంపార్టెంట్, అందు గురించి మనము శ్రీరామనవమి రోజు ఈ సీతారామ కళ్యాణము చేసుకుంటాం అన్నమాట. సీతామాత ఒక కృప మన మీద ఉండాలి అన్నమాట. సో అలా సీతారామ కథలు చాలా చాలా ఉన్నాయి. ఈరోజు టైం చూసి ముగిస్తాను. శ్రీరామచంద్ర భగవాన్ కి జయ, శ్రీల ప్రభుపాద కి.
సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ.